ஸ்ரீ மகாகணாதிபதயே நம, ஸ்ரீ மகாசரஸ்வத்யை நம, சிவாய விஷ்ணு ரூபாய குரவே நம, ஸ்ரீ மகாகாளி மகாலட்சுமி மகாசரஸ்வதி ஸ்வரூப ஜெகதம்பாயை நம, விஸ்வேஷம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் பூ வந்தே காசீம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஷ்டாபி நயாத்ர பூஹு த்ரிதிவதோப்சுச்சைரதஸ்தாபியா யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்ய அமிருதாஜந்தவஹ யா நித்யம் த்ரிஜகத் பவித்ர தடினீ தீரே சுரை சேவியதே சா காசீ திரிபுராரி ராஜநகரீ பாயாத பாய ஜகத் ஆனந்தமானந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபவிருந்தம் வாராணசீ நாதமநாதநாதம் ஸ்ரீவிஸ்வநாதம் சரணம் பிரபத்யே. ஓம் நம புண்டரீகாட்ச பாக்ஷ்யாந்தஸ்ய உச்சதாயினே சஹஸ்ரசீருஷா புருஷ சஹஸ்ராட்சஸ் சஹஸ்ரபாத் நமாமி தே பதத்வந்த்வம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்த்வந்த்வயா தியா விஷ்ணோ ஜிஷ்ணுவாதி சுரவந்தித மாதர் பவானி தவ பாதரஜோ பவானி மாதர் பவானி தவ தாசதரோ பவானி மாதர் பவானி ந பவானி யதா பவேஸ்மின் த்வத்வாக் பவானி அனுதினம் ந புனர் பவானி. அன்னபூர்ணே சதா பூர்ணே சங்கர பிராணவல்லபே ஞான வைராக்ய சித்தியர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார்வதி தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவன தாரிணி தரள தரங்கே சங்கர மௌளி விஹாரிணி விமலே மம மதிராஸ்தம் தவ சரணயுகலே டுண்டிராஜங்கணேசானம் சர்வ விக்னௌகநாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்திரம் சிவாப்தயே. தேவராஜ சேவியமான பாவனாங்கிரி பங்கஜம் வியாழயஜசூத்திரம் இந்துசேகரம் கிருபாகரம் நாரதாதி யோகி பிருந்த வந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே காசிகாபுராதிநாத காலபைரவம் பஜே. ரத்னபத்ராங்கஜோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யக்ஷம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீ சர்வௌகநாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சபதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோ ரூபாம் சிவப்ரியம் சாரதா சாரதாம்போஜ வதனா வதனாம்புஜே சர்வதா சர்வதாஸ்மாகம் சந்நிதி சந்நிதிம் க்ரியாத் குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணாம் நிதயே சர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. நாராயண சமாரம்பாம் வியாச சங்கர மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தம் வந்தே குரு பரம்பராம். ஸ்ருதி ஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத் பாத சங்கரம் லோகசங்கரம் அஜ்ஞானாம் ஜ்ஞானவி தீர்த்தம் வித்யா தீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதி தீர்த்தமாஸ்ரே. ஸ்ரீ 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 பாரதி தீர்த்த மகாஸ்வாமி வாரிக்கு ஸ்ரீ ஸ்ரீ விதுசேகர பாரதி சுவாமி வாரி யொக்க சரண கமலமலக்கு சபக்திகங்க நமஸ்காரம் చేసి 9వ రోజు காசிகண்ட பிரவச்சனம் ప్రారంభించుకుంటున్నాం. నిన్నటి రోజున అగ్ని హోత్రుడు తన పేరుతో లింగమును స్థాపించి విశ్వనాథుని గురించి తపస్సు చేసి అగ్నిలోకమును ప్రాప్తిని పొంది ఆ దిక్కుకు అధిపతి అయినటువంటి విధానాన్ని చెప్పుకున్నాం. అలాగే నైరుతి దిక్కు నైరుతీశ్వరుడు ఆయన యొక్క ప్రభావాన్ని పింగాక్షుడు అనేటువంటి ఒక కిరాతుడు మరి యాత్రికులందరినీ రక్షిస్తూ ఆ పరోపకార మహిమ చేత ముఖ్యంగా కాశీయాత్రకు వెళ్ళే వాళ్ళందరినీ కాపాడుతూ ప్రాణం విడిచి చివరిలో నేను గనక రాజునైతే వీళ్ళందరినీ సంహరించేవాడిని అనుకున్నాడు. చివరిలో అంతకాలంలో ఏదనుకుంటే అది జరుగుతుంది. ఆ కారణంగా అతడు నైరుతి దిక్కుకి పరమేశ్వరుడి విశ్వనాథుని యొక్క అనుగ్రహం చేతను ప్రభు అయినాడు, ఆ దిక్పాలకుడైనాడు. తర్వాత కర్దమ ప్రజాపతి కుమారుడైనటువంటి వరుణుడు కాశీకి వెళ్ళి తపస్సు చేసి తన పేరుతో లింగాన్ని స్థాపించి వరుణేశ్వర లింగాన్ని స్థాపించి పడమటి దిక్కుకు ఆయన అధిపతి అయినాడు. ఆ తర్వాత కశ్యప ప్రజాపతి కుమారుడైనటువంటి వాయుదేవుడు కాశీకి వెళ్ళి తన పేరుతో పవనేశ్వర అనే పేరుతో ఒక లింగాన్ని స్థాపించినటువంటి వాడై అనేక రోజులు తపస్సు చేసి వాయు దిక్కుకు అధిపతి వాయులోకానికి అధిపతి అయినాడు అని చెప్పి నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా ఉత్తరపు దిక్కు అధిపతి అయినటువంటి విధానాన్ని గురించి కుబేరుడు ఏ రకంగా ఉత్తర దిక్కుకు అధిపతి అయినాడో ఆ విషయాలని కూడా ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ శివశర్మని తీసుకుని విష్ణుదూతలు విమానంలో వైకుంఠానికి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు వాయులోకం తర్వాత అలకానగరం కనిపించింది, కుబేరుడు యొక్క దిక్కు ఉత్తర దిక్కు. అందరి విశేషాలన్నీ కూడా చెబుతూ ఉన్నారు. ఆయన, శివశర్మ, నువ్వు పరిశుద్ధమైనటువంటి ఇంద్రియములు కలిగినటువంటి వాడివి, చక్కని తీర్థములన్నిటినీ కూడా చక్కగా సేవించి జన్మజన్మల యొక్క పాపములన్నిటినీ కూడా ఆ మహామలాన్ని అంతా కూడా పోగొట్టుకున్నటువంటి పుణ్యాత్ముడివి నీవు. నీకు చెప్పరానిది ఏముంటుంది కనుక సజ్జనులతో సాంగత్యం చేయటం వల్ల సర్వశ్రేయస్సులు ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పడం ప్రారంభిస్తున్నారు. కాంపిల్య నగరం ఆసీత్ కాంపిల్య నగరే సోమయాజి కులోద్భవ దీక్షితో యజ్ఞదత్తాఖ్యో యజ్ఞ విద్యా విశారద. ఈ కథ దాదాపుగా అందరికీ తెలిసినటువంటి కథ దాదాపుగా ఇది. కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనేటువంటి కుమారుడు ఒక మహానుభావుడు ఉన్నాడు, బ్రాహ్మణోత్తముడు. ఆయన యజ్ఞ విద్యా విశారదుడు, వేదాంగ వేదార్థములన్నిటినీ కూడా అభ్యసించినటువంటి వాడు, వేదోక్తమైనటువంటి ఆచారంలో ప్రవర్తి లేటువంటి వాడు, రాజుగారి ఆస్థానంలో రాజగురువుగా ఉంటుంటాడు, రాజమాన్యుడు, బాగా ధనం కలిగినటువంటి వాడు, చాలా కీర్తిమంతుడైనటువంటి వాడు, అగ్నిహోత్ర పరాయణుడు, వేదాధ్యయన తత్పరుడు. ఆయన కుమారుడు గుణనిధి, ఆయన పేరండి గుణనిధి. అతడు కూడానే మంచి దివ్యమైనటువంటి సుందరాకారుడు. ఉపనయనం యథాకాలంలో చేశారు అతనికి. విద్యలన్నీ కూడా తండ్రి దగ్గర నేర్చుకున్నాడు, గురువుల దగ్గర కూడా నేర్చుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత తండ్రికి తెలియకుండా జూతకర్మ పరాయణుడైనాడు, జూతకర్మరతుడైనాడు అతడు. ఆదాయ ఆదాయ బహుశోధనం మాతు సకాశత దదాతి ద్యూతకారేభ్యో మైత్రిం తైశ్చ చకారస. వాళ్ళమ్మని, ఒకే ఒక కుమారుడు, వాళ్ళమ్మని బలవంత పెడుతూ ఉంటాడు, మాలిమి చేస్తూ ఉంటాడు. ఆమె దగ్గర అడిగి అడిగి బాధించి డబ్బు తీసుకొని వెళ్ళి దూదంలో ఓడుతూ ఉంటాడు. బ్రాహ్మణాచారాన్ని పరిత్యజించాడు, సంధ్యాస్నానములన్నిటినీ కూడా వదిలేసేశాడు, వేదశాస్త్రములను నిందిస్తూ ఉన్నాడు, దేవబ్రాహ్మణులను నిందిస్తూ ఉన్నాడు, స్మృతి ఆచార విహీనుడై ప్రవర్తిస్తూ ఉన్నాడు, గీత వాద్యములు వాటి యందు బాగా ప్రవర్తిల్లుతూ ఉన్నాడు, నటులతోటి పాషండులతోటి తిరుగుతూ ఉన్నాడు, వాళ్లతో స్నేహం చేస్తూ ఉన్నాడు. వాళ్ళమ్మ ఎంతగానో చెప్తూ ఉన్నది. తండ్రి దగ్గరికి అస్సలు వెళ్ళడు, ముఖం చాటేసుకొని తిరుగుతూ ఉన్నాడు. తండ్రి కూడా దీక్షితులు గారు, ఆయనేమో ఇంటి పనులు రాజకార్యాలలో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు దీక్షితాయన్ని, ఎక్కడ ఉన్నాడు మన అబ్బాయి, కనిపించట్లేదే గుణనిధి అని. నదృశ్యతే మయాగేహే క్వయాతి విదధాతికిం, అతడు ఏం చేస్తున్నాడు, ఏమిటి అసలు కనిపించట్లేదు అని అడిగాడు. అప్పుడు అడుగుతుంటే, ఇప్పుడే బయటికి వెళ్ళాడండి, ఇప్పుడే స్నానం చేసి సంధ్యవార్చి దేవతార్చన చేసి ఇప్పుడే వెళ్ళాడండి అని చెప్పి చెబుతూ ఉండేది. అధ్యయనం కొరకు వెళ్ళాడు, తన మిత్రులతో పాటు వెళ్ళాడు. ఏకపుత్రేతి తన్మాత ప్రతారయతి దీక్షితం, ఒకే ఒక కుమారుడు కావడం చేతను ఆ పుత్రవాత్సల్యంతో దీక్షితుల గారిని మోసం చేస్తూ ఉంది, వంచిస్తూ ఉంది. ఈ పిల్లవాడి యొక్క దుర్గుణాలను తండ్రికి వివరించలేదు. నతత్కర్మ తద్వృత్తం కించిద్వేత్తి సదీక్షిత, పిల్లవాడు ఈ రకంగా సంచరిస్తున్నాడని దీక్షితుల గారికి తెలియదు. మన అబ్బాయి బాగానే ఉన్నాడు, ఇంకా చదువుకుంటున్నాడు, బాగా అధ్యయనం చేస్తున్నాడని అనుకుంటూ ఉన్నాడు. తర్వాతను 16వ సంవత్సరం వచ్చిన తర్వాత కేశాంతకర్మ అని చెప్పి చేస్తూ ఉంటారు. అప్పుడు 16 గోదానము అది ఇచ్చి ఇంకా వివాహం చేయడానికి దానికి సిద్ధంగా కేశాంతకర్మని ఒక కర్మ ఉన్నది. ఆ కర్మ అతనికి చేశారు 16వ ఏట. ఆ తర్వాత గృహక్షోక్త విధానంలో మంచి సద్వంశంలో పుట్టిన ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి పాణిగ్రహణం చేశారు. ప్రతిరోజు కూడానే మృదువుగా తల్లి పిల్లవాడికి హితబోధ చేస్తూనే ఉంది, శాసిస్తూనే ఉంది. నాయనా, మీ తండ్రి చాలా కోపిస్తురా, తెలుసుకున్నట్లయితే నన్ను కొడతాడతడు, ఇంతకాలం ఎందుకు దాచిపెట్టావని. నీ విషయాలన్నీ కూడా మీ నాన్నకు చెప్పకుండా నేను ఇంతవరకు దాచుతూ ఉన్నాను. మీ తండ్రి లోకమాన్యుడు, సదాచార ప్రవర్తకుడు, అతడు బ్రాహ్మణానాం ధనం పుత్ర సద్విద్యా సాధు సంగమ. బ్రాహ్మణులకు ధనం ఏంటంటే చక్కగా చదువుకోవాలి, సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి, అదే బ్రాహ్మణులకు ధనము. సశ్రోత్రియస్త్వనూచానా దీక్షిత సమయాజిన. మీ తండ్రి, వాళ్ళ తాత ముత్తాతలు, మీ వాళ్ళందరూ కూడా అందరూ దీక్షితులు, అందరూ సమయాగాలు చేసినటువంటి వారినైనా. నేను సందర్భవశాత్తు చెబుతున్నాను, మీ పూర్వ పితామహులందరూ కూడా యజ్ఞయాగాదులు చేసిన వారు. ఈ దుస్సహవాసాలు మానునైనా, సజ్జన సాంగత్యం చెయ్యి. సద్విద్యాసు మనోధేహి బ్రాహ్మణాచారమాచర. సద్విద్యలయందు నీ మనస్సును నిలుపు, సత్సంగం చేయి నువ్వు, బ్రాహ్మణాచారమును అందు నువ్వు ప్రవర్తిల్లు. అదిగాక నీకు తగినటువంటిది, కులశీలము కలిగినటువంటిది, 19 ఏళ్ల ప్రాయం కలిగినటువంటిది నీ భార్య నాయన, 16 ఏళ్ళే త్వమేష షోడశావర్షిణి, ఆమె 16 ఏళ్ల పిల్ల. తవ పత్ని గుణనిధే సాధ్వి మధురభాషిణి. నీ భార్య చాలా గుణనిధి, ఆమె చాలా మధురంగా మాట్లాడేటువంటిది, మృదు స్వభావం కలిగినటువంటిది. ఆ భార్యను జాగ్రత్తగా చూసుకోనైనా, నువ్వు పితృభక్తి కలిగి ప్రవర్తించునైనా. మీ మామగారు కూడా చాలా మంచి గుణశీలములలో చాలా గొప్పవాడు. తత్రో పత్రపసేకిం నత్యజ దురువృత్తతాంశిసో. ఈ విషయాలన్నీ తెలిస్తే సిగ్గుబడి తలకాయ ఉంచుకోవాల్సి వస్తుందిరా. మీ తండ్రి కానీ, మేము కానీ, మీ తర్వాత మీ మామగారు కానీ, నీ మేనమామలు కూడా చాలా విద్యాశీల కులములు కలిగినటువంటి వారినైనా, నువ్వు వాళ్ళని చూచి కూడా భయపడట్లేదురా, నువ్వు ఏమన్నా అనుకుంటారని చెప్పి. ఉభయ వంశములు కూడా చాలా మంచివి నువ్వు. పశ్చాయితాన్ ప్రతివేష్మిస్తాన్. ఇంకా మన యొక్క ఇళ్ల పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణుల పిల్లలందరినీ చూడరా, వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు. మీ నాన్నగారి దగ్గర చదువుతూ ఉన్నటువంటి శిష్యులందరినీ చూడు, ఎంత వినయంగా వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. రాజుగారికి గనక నీ యొక్క ఈ దుశ్చేష్టితం గనక తెలిసినట్లయితే, మీ నాన్నగారి కొలువు కూడా పోతుంది నాయన, వృత్తిలోపం కూడా జరుగుతుంది. ఇంతవరకు అందరూ ఏమనుకుంటున్నారంటే, ఏదో బాల్యం బాలచేష్టలని చెప్పి నిన్ను అనుకుంటూ ఉన్నారు. తరువాత నువ్వు ఇలాగే గనక ప్రవర్తించినట్లయితే, నిన్ను, నీ తండ్రిని, నన్ను అందరినీ నవ్వుతారా, పిల్లవాడిని ఇలా చేశారు ఈ తల్లిదండ్రులు అని చెప్పి. సర్వేభ్య అక్షారయిష్యంతి తవ విప్రం. నీ తండ్రిని, నన్ను కూడా అందరూ కూడా ఇష్టం వచ్చినట్లు నిందలు వేస్తారు. అంతేగాక మాతుశ్చరిత్రం తనయో ధత్తే దుర్భాషణైరితి. తల్లి యొక్క నడవడి పిల్లవాడికి వస్తుందని అంటారా, చెల్లేని పోంది, నువ్వు గనక దుర్మార్గుడైతే ఆ అపఖ్యాతి నాపైన ఆరోపిస్తాడు. ఆ తల్లి ఇలా పెంచింది, ఆ తల్లి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇవన్నీ కూడా వంశం మంచిది కాదని. పితాపితేన పాపీయాన్ శృతి స్మృతిపధీనకిం. నీ మూలకంగా నీ తండ్రి కూడా ఈ పాపం చేసిన వాడవుతాడు. ఆ శృతిని నువ్వు వినలేదా? తదంగిరిలీన నేను నా భర్త యొక్క పాదపద్మములయందే మనస్సు నిలిపినటువంటి పతివ్రతను రా నేను. దీనికి మహేశ్వరుడే సాక్షి. ఆయన ఋతుస్నాత అయిన తర్వాత ఆయన ముఖం చూడంది ఎవరిని కూడా నేను చూడను. అహో బలీయాన్ సవిధి అనజాతో భవానితి. ఏమి చేసుకున్నారు ఇటువంటి సద్వంశంలో మరి నీ వంటి వాడు పుట్టాడు. ప్రతిక్షణం జననేతి శిక్ష్యమాణు అతి దుర్లభ దుర్మద. నేను ఎంత రోజు చెబుతున్నప్పటికీ కూడా నీ యొక్క నడతను నువ్వు మారటం లేదురా. ఎందువల్లంటే ఎప్పుడూ కూడా ఈ వ్యసనాలకు ఉన్నటువంటి వాడే ఎంత బోధ చేసినప్పటికీ ఎవరు కూడా అది చెవికెక్కదు. ఒకటి వేటాడైనటువంటి వాడు కానీ, అలాగే కుండ్యాలు సాడీలు చెప్పేటువంటి వాడు కానీ, మద్యం సేవించేవాడు కానీ, వేశ్య చౌర్యము, అలాగే ద్యోతము, పరదార అభిరతి, ఇలాంటి వ్యసనములు కూడినటువంటి వాళ్ళు ఉన్నారే, ఎంత చెప్పినా వాళ్ళకు జ్ఞానం అనేటువంటిది రాదు నాయన. యజ్ఞన్మధ్యే గృహే పశ్చేత్ తత్ నీత్వా సుధర్మతి అర్పయేత్తు. సరే, ఇంట్లో ఏముంటే అది తెలియకుండా తీసుకుని వెళుతూ ఉన్నాడు. పాత్రలు రకరకాల, అన్ని రకాల లోహములతో తయారు చేసిన పాత్రలు, వస్త్రాలు, నవరత్నమయమైనటువంటి తల్లి యొక్క చేతి నుండి తండ్రి యొక్క ఉంగరం, ఇవన్నీ కూడా తల్లికి ఇస్తే ఆ ఉంగరం కాస్త తీసుకుని వెళ్ళి జీవితంలో పెట్టేయండి. స్వపత్నియా ఏకదాదాయ దురోదర కరేర్పయతు. ఏకదా తన భార్య యొక్క ఉంగరం కూడా జీవితంలో పెట్టి చేశాడు. ఒకనాడు వెళ్తూ ఉన్నాడు దీక్షితుల వారు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, రాజా కొలువు నుంచి ఇంటికి వస్తూ ఉన్నారు. వీధిలోనే తన యొక్క ఉంగరము ఒక జూదగాడి యొక్క చేతికి కనిపించిందండి. వెంటనే అడిగాడు అతన్ని పట్టుకొని, ఎక్కడిది ఈ ఉంగరం, ఎక్కడి నుంచి నువ్వు తీసుకొచ్చావు, ఎక్కడ దొంగిలించావని అడిగాడు దీక్షితుడు. ఆయన అంటున్నాడు, మమాక్షిపసి విప్రోచ్యేహి కిమ్మయా చౌర్యకర్మణ, నేనేమన్నా మీ ఇంట్లో చౌర్యం చేసి ఉంగరాన్ని హరించాననుకుంటున్నావా? నీ కుమారుడే నాకు ఇచ్చాడయ్యా, దూదంలో ఓడిపోయి అన్నాడు. మమ మాతురి పూర్వేద్యు జిత్వా నీతో హి శాటక, నా కేవలం మమాపి, నా ఒక్కడికే కాదు ఎంతమందికో ఇంట్లో తీసుకుని వచ్చి దూదాలలో ఓడిపోయి వాళ్ళ చేత తన్నులు తింటూ నగ్నంగా వేసి కొడుతూ ఉంటున్నారు. అవన్నీ కూడా ఇంట్లో తీసుకుని వెళ్ళి వాళ్లకు సమర్పిస్తూ ఉన్నాడయ్యా అనేక వస్తువులు, నా ఒక్కడికే కాదు ఎన్నో ఎన్నో మీ ఇంట్లో అన్నీ ఇచ్చాడు. రత్నాలకు సంబంధించిన పాత్రలు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, బంగారపు మొదలైనటువంటి పాత్రలు ఇచ్చాడు, విచిత్రమైనటువంటి కాంస్య పాత్రలు, తామ్ర పాత్రలు, ఇవన్నీ కూడా ప్రతిదినం తెలియకుండా వెళ్ళి ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళి దూదర్లకు ఇస్తూ ఉన్నాడయ్యా. మీ భూమండలంలో మీ అబ్బాయితో సమానమైన ద్యోతకారుడు లేడయ్యా, ఆయన భారతరత్న అవార్డు ఇవ్వదగినటువంటి వాడయ్యా దూదం ఆడటంలో. అద్య యావత్వయా విప్ర దురోదర శిరోమణి, దూతకాళల్లో శ్రేష్ఠుడైన శిరోరత్నం లాంటి వాడు అంతవాడు మీ వాడు సామాన్యుడు కాదయ్యా. కథం నాజ్ఞాయ తనయో అవినయానయకో విధ, అవినయంలో ధూర్తత్వంలో ఆ పండితుడు మీ యొక్క కుమారుడు, ఇంకా నీకు విషయాలు తెలియవా అనేటప్పటికండి సిగ్గుతో తల వంచుకున్నాడనమాట. ఇంకా చూడలేకపోయినాడు, మాట్లాడలేకపోయినాడు, నెత్తిపోయిన గుడ్డ కప్పుకొని జనం ఎవరికి చూపించలేకపోయినాడు పాపం. ఆ గ్రామంలో మంచి కాంపిల్య నగరంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి పండితుడు ఇతడు. తల మీద గుడ్డ కప్పుకొని ఇంటికి వెళ్ళాడు. వెంటనే దీక్షితాయని పుత్రాసి కొతే గుణనిధి సుత అన్నాడు. ఓ దీక్షితాయని, ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడున్నాడు నీ కొడుకు అన్నాడు. అధతిష్టతు కిం తేనా వసా మమ శుభోర్మిక, ఆ విషయాలు ఇప్పుడు అట్లా ఉంచు, అసలు వాడితో ఇప్పుడు నాకు పని ఏంటి, నీకు నేను బంగారపు వజ్రాల ఉంగరం ఇచ్చానే, ఆ ఉంగరం ఎక్కడుందో తీసుకురా అన్నాడు. నవరత్నమయీసి గ్రంథామానీయ ప్రయచ్చమే, నవరత్నమయమైన ఉంగరం తీసుకురా నాకు ఇవి ఇప్పుడు. ఆమె భయపడిపోయింది దీక్షితాయని. ఏమండి మధ్యాహ్న క్రియ చేసుకోండి, అతిథులకు భోజనాలు అవన్నీ పూజలు చేయాలి, సమయం అవుతున్నది, ఎక్కడో పెట్టెలో రహస్యంగా దాచాను, తర్వాత ఇస్తాను, అతిథి పూజకు సమయం అవుతున్నది, మధ్యాహ్న కార్యక్రమాలకు ఆలస్యం అవుతున్నదని చెప్పి చెప్పిందండి భయంతో పాపం. ఆమె ఇప్పుడే వంట కావాలి, పాత్ర ఇప్పుడే పొయ్యి మీద పెట్టాను, మర్చిపోతాను, ఎక్కడో ఉంచాను, నాకు సరిగా గుర్తు రావట్లేదు అన్నది. దీక్షితుడు అంటున్నాడు, హం హో సత్పుత్ర జనని నిత్యం సత్యప్రభాషిణి, ఓ మంచి కుమారుని గలవు తల్లి, అంతేకాకుండా ఎప్పుడూ సత్యనిష్ట కలిగినటువంటి ఓ దాన, యదా యదా త్వం సంపృచ్చే తనయ కుగత స్థితి, ఎక్కడికి వెళ్ళాడు మన అబ్బాయి అనుకుంటే అప్పుడప్పుడల్లా నువ్వేం చెబుతున్నావు, ఇప్పుడే వెళ్ళాడు ఇంట్లో నుంచి అని చెప్పి చెబుతున్నాడు. చదువుకోవడానికి వెళ్ళాడు మిత్రులతో ఇద్దరు ముగ్గురితో బయటికని అంటున్నావు. పత్ని మాంజిష్ఠో యోమయార్పిత, నీకు ఎర్రని పట్టుచీర ప్రధాన చాలా గొప్పది నీకు ఇచ్చానే, అది ఆ కొయ్య మీద వ్రేలాడుతూ ఉంటుంది, అది ఎక్కడుందో ఇప్పుడు చెప్పు అన్నాడు. సాంప్రతం నేచ్చతే సోపి భృంగారు, బంగారంతో తయారు చేసిన ఒక చెంబు ఉన్నదిట, అది కనిపించట్లేదు ఏమన్నాడు. ఓ దుప్పటి ఉండాలట పట్టుతో సంబంధించినటువంటిది, చాలా రాజుగారు ఇచ్చినటువంటిది, అది ఎక్కడికి పోయిందన్నాడు. అలాగే కంచుతో తయారు చేసిన బిందెలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఏమైనాయి అన్నాడు. నా ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి ఒక మంచం ఉన్నదిట, అది ఎక్కడికి పోయింది, కనిపించట్లేదేమన్నాడు. చంద్రకాంత శిలలతో తయారు చేసిన పర్వత దేశానికి సంబంధించిన ఒక దీపం ఉన్నదిట, అది ఎక్కడ కనిపించట్లేదేమన్నాడు. నీతో ఇన్ని మాటలు ఎందుకే, మంచి సద్వంశ సంజాతురాలు వినువు, నీ మీద నాకు చాలా కోపం వస్తున్నది ఇప్పుడు. తదాపి అవహరిష్యేహం ఉపయాంశ్యహం, యదా నిన్ను ఇప్పుడే వదిలేసేసి నేను మళ్ళీ వేరే వివాహం చేసుకుంటాను, ఇంకా నీతో మాటలు అనవసరం అన్నాడు. అనపత్యోస్మి తేనాహం దుష్టేన కులదూషణ, కులపాంసముడైనటువంటి ఆ కొడుకు నా కొడుకు గాడు, అందువల్ల నాకు సంతానం లేనటువంటి వాడి కింద నేను అపుత్రకుణ్ణి. నువ్వు వెంటనే లేచి దర్భలు తీసుకురా, నువ్వులు తీసుకురా, నీళ్లు తీసుకురా, అపుత్రత్వం వరం నృణాం కుపుత్రాత్తు కులపాంసన, దుర్మార్గులై వంశమునకు అపఖ్యాతి తెచ్చే కొడుకుల కంటే పుత్రులు లేకుండా ఉండటమే మంచిది. త్యజేదేకం కులశ్చార్థే నీతిరేఖ సనాతని, కులము యొక్క కీర్తి ప్రతిష్టల్ని కాపాడడం కొరకు దుర్మార్గుడు కనుక కొడుకైనట్టయితే వాడిని ఇంట్లో నుంచి పంపించేసేయాలి, వాడికి నాకు సంబంధం లేదనాలి, ఇది సనాతనమైనటువంటి నీతి, ఈ రకంగా చెబుతూ ఉన్నది అని వెంటనే ఆ రకంగా నే స్నానం చేసి నిత్య విధిని చేసినటువంటి వాడే ఆ పిల్లవాడికి నా కొడుకు కాదని చెప్పి తెలదర్పణాదులు వదిలేసేసి ఒక శ్రోత్రియుడి యొక్క కుమార్తెను ఆ రోజే ఆయన వివాహం ఆడేసాడు దీక్షితులు. శ్రుత్వా తథా సవృత్తాంతం. ఇంకా ఈమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు, ఈయన వెళ్ళిపోయింది. ఇంకా ఆమె ఏం చేస్తుంది? ఇంకా ఆయన కోపంతో ఉన్నాడు, వెళ్ళిపోయినాడు. ఈ విషయమంతా కూడా తెలుసుకున్నాడు గుణనిధి. కాంచిత్ దిశం సమాలోచ్య నిర్యయౌ దీక్షితాంగజ. ఏం చేయాలి? ఏమి దోసల వెళ్ళిపోయినాడు, బయలుదేరాడు. ఇక ఇంట్లోకి రాకుండా తిరుగుతున్నాడు ఊళ్ళంతా కూడా. చాలా విచారంతో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను? నాహం అభ్యస్త, పూర్తిగా చదువా చదువుకున్నవాణ్ణి కాదు. ఎందువల్లంటే బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా సరే విద్య ధనం, అది ఎక్కడికి వెళ్ళినప్పటికీ రక్షిస్తుంది చదువు అయినా ఉంటే. అందువల్ల దేశాంతరం వెళ్దామా, నా దగ్గర డబ్బు లేదు చదువు లేదు, మరి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇక నాకు సుఖం? భయమస్తి ధనే చౌరాత్ సవిద్య సర్వతోభయ. డబ్బు ఉంటే దొంగలు కాజేస్తారు, విద్య కనుక ఉంటే ఎవరూ కాజేయలేరు. ఆ విద్య నా దగ్గర లేదు, నేను పుట్టిందే సమయాజి వంశంలో పుట్టాను, ఏమిటి నాకు ఈ వ్యసనాలు ఏమిటి? యాయజూక కులే జన్మ క్వచమే వ్యసనం తథ. ఆ వంశం ఎక్కడ? నా వంశం సోమయాజి వంశం, నాకు ఈ జూద వ్యసనాలేమిటి? అహో బలీయాన్ సవిధి భావి కర్మానుసంధయే. విధి బలీయమైంది, ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆ భవిష్యత్తుకు జరగవలసినటువంటి దానికి అనుగుణంగా విధి ప్రవర్తిస్తూ ఉంటుంది. పోనీ అడుక్కొని తిందామా అంటే ఈ ఊళ్ళోనే నాకు తెలిసినవాడు ఎవడూ లేడు. నచే పార్శ్వే ధనం కించిత, డబ్బా నా దగ్గర లేదు, ఎవరిని వెళ్ళి ఇప్పుడు నేను శరణ కోరుతాను? సూర్యుడు ఉదయించకపోయే పొద్దున్నే మా అమ్మ ఉన్నదే చక్కగా మృష్టాన్న భోజనం పెట్టేది మా తల్లి. దదా దద్యా దద్యాత్రకిం యాచే, ఇవ్వండి అన్నం పెట్టండి అన్నం పెట్టండి, భిక్షాందేహని ఇప్పుడు నేను ఎవరిని అడుగుతాను? అడగడానికి మా అమ్మ లేదు కదా అని ఇలా విచారణ చేశాడు. ఆ రోజు సాయంకాలం అయిపోయింది, సూర్యుడు అస్తమించాడు. ఆ రోజండి ఒక శివభక్తుడు మాహేశ్వరుడు, శివాలయంలో ఉండేటువంటి ఒక అర్చకుడు, మహాశివరాత్రి అయింది, మహోపకహారాలన్నీ కూడా అంటే బాగా మహానైవేద్యం తీసుకొని నగరం బయట ఉంటాయి సామాన్యంగా, శివాలయాలు ఉంటూ ఉండేవి పూర్వం. ఆ నగరాత్ బహిహి ఉన్నటువంటి ఆ శివాలయానికి వెళుతూ ఉన్నాడు, రకరకాల పిండి వంటలతో నైవేద్యాన్ని తీసుకొని శివాలయానికి. సమభ్యర్చితమీశానం శివరాత్రౌ ఉపోషిత, శివరాత్రి రోజు అతడు ఉపవాసం ఉన్నాడు. ఆ శివునికి బాగా అభిషేకం చేసి పూజలు చేసి నివేదన సమర్పించడానికని వెళుతూ ఉన్నాడు. ఆ పక్వాన్నముల యొక్క సువాసన ఆకలితో ఉన్నటువంటి గుణనిధికి సమీపానికి వచ్చింది. భో ఇదమన్నం మయాగ్రాక్ష్యం శివాయోపస్కృతం నిసి. రాత్రిపూట అంతా పూజ అయిన తర్వాత శివుడికి నివేదన చేస్తారు కదా, అప్పుడు నేను ఈ అన్నం శివుడికి నివేదన చేసిన ఈ అన్నాన్ని భక్షిస్తాను అని చెప్పి అనుకున్నాడు అని ఈ రకంగా ఆశ పెట్టుకున్నటువంటి వాడై ఆ శివాలయం ద్వారం దగ్గర పాపం కూర్చున్నాడు. అక్కడ పూజ చేస్తున్నారు, మహాశివరాత్రి కదండి, మహాపూజ చేస్తున్నారు, విశేషంగా ఉంటుంది ఆ రోజు పూజ. ఆ మహాపూజలు చేస్తూ ఉన్నారు, భక్తులందరూ కూడా అవన్నీ చూస్తూ ఉన్నాడు. అక్కడ నృత్య గీతములన్నీ కూడా వాయిద్యములన్నీ మోగిస్తూ ఉన్నారు, అవన్నీ పాటలు పాడుతూ ఉన్నారు, అవన్నీ విన్నాడు. అందరూ తర్వాత భక్తులందరూ నిద్రపోయినారండి. నైవేద్యం చే తదాదాతు గర్భాగారం వివేశ, ఆ నైవేద్యాన్ని తీసుకుందామని గర్భాలయంలోనికి అతడు వెళ్ళాడు. అక్కడ దీపమేం ఆరిపోతూ ఉన్నది, ఆ శివలింగం మీదనే ఆ దీపపు ఛాయ పడుతూ ఉన్నది సరిగా కనిపించడలా. ఆ సమయంలోనే పక్వాన్నం తీసుకొని వెళ్ళాలి, ఎక్కడ ఉన్నదో ఏమిటో ఆ పిండి వంటలు ఆ భోజనం అని తన యొక్క ఉత్తరీయపు కొంగును దించి ఒత్తిగా చేసి ఆ ప్రమిదలో వేసి దీపాన్ని వెలిగించాడు. తద్వారా ఉన్నదే శివుని లింగం పైన ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించాడు. కానీ ఆ దృష్టితో చేయాలా, దీపారాధన చేయాలనే దృష్టితో చేయాలా, అక్కడ వస్తువులు ఎక్కడ ఉన్నాయా నైవేద్యం చూద్దామనే దృష్టితో చేశాడండి. నిజ చైలా దత్వా సముదీపయతో, సరే ఆ పక్వాన్నముల పిండి వంటలతో కూడినటువంటి అవన్నీ తీసుకుంటున్నాడు, బయటికి వెళ్తున్నాడు. ఈ తొందరలో ఏమైంది, ఎవడో తొక్కనే దొక్కాడు. వాడు వెంటనే లేచాడు, దొంగ దొంగ చోర్ చోర్ చోరా చోరా అని చెప్పి అతను కాస్త కేకలు వేశాడు. వెంటనే భటులు వచ్చారు, రక్షక భటులు వచ్చారు. వాడేమో పరిగెత్తుతూ ఉన్నాడు, పరిగెత్తి పరిగెత్తి క్రింద పడ్డాడు, చనిపోయినాడు. అసలే నీరసంగా ఉన్నాడు, భోజనం లేక వీళ్ళు వెంట పడుతున్నారు, క్రిందపడి పంచత్వమాగత పలాయమానో నిహత క్షణాత్తు పంచత్వమాగత. ఎవరండి గుణనిధి? అభక్షయించ నైవేద్యం భావి పుణ్య ఫలాన్న. నైవేద్యం తినలా, తీసుకువెళ్ళాడు కానీ తినలా. తింటే శివరాత్రి ఉపవాస ఫలం వచ్చేది కాదు, తెల్లవారేదాకా ఉండాలి. మరి ఆ భావి భవిష్యత్తు మరి అతనికి అనుకూలంగా ఉంది, అంటే శివరాత్రి ఉపవాస ఫలం దక్కే అదృష్టం అతనికి ఉన్నది, ఆ పుణ్యం ఉన్నది కాబట్టి అతడు ఆ నైవేద్యాన్ని భక్షించలేదు. తర్వాత యమదూతలు వచ్చారు, యమలోకం నుంచి వచ్చారు, చాలా వాళ్ళు భయంకరంగా ఉన్నారు. అతను తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. ఇంతలో విమానంలో పరమేశ్వరుడు యొక్క భక్తులు శివదూతలు వచ్చారు. శంభోర్గణాన్ సమాలోక్య భీతైస్తైర్యమకంకిరి. ఆ శివదూతలను చూచి యమకింకరులకు భయం వేసింది. వాళ్ళకు నమస్కారం చేశారు. వీడు బహుదుర్మార్గుడు, ఈ బ్రాహ్మణుడు కులాచార విహీనుడు, పితృవాక్యములను వినేవాడు కాదు, తల్లిదండ్రుల మాటలు వినేవాడు కాదు, సత్యం లేదు వీడి దగ్గర, శౌచం లేదు, సంధ్య లేదు, స్నానం లేదు, అందువల్ల మీరు దూరంగా, అందులోనే వీడు శివ నిర్మాల్యాన్ని దొంగిలించినటువంటి మహాపాపాత్ముడు, ప్రత్యక్షతోత్ర వీక్ష్యద్ధం అస్పృశ్యోయం భవాదృశ్యం, మీలాంటి వాళ్ళు స్పృశింపదగినటువంటి వాడు కాదు, ఇంత శివ నిర్మాల్య చోరకుడైనటువంటి ఇంత దుర్మార్గుణ్ణి. శివ నిర్మాల్య భోక్తార, శివ నిర్మాల్య లంఘకా, శివ నిర్మాల్య దాతార, స్పర్శస్తేషాం హి అపుణ్యకృతు. శివ నిర్మాల్యం భుజించినటువంటి వాళ్ళు కానీ పంచాయతన మందిరాల్లో, జ్యోతిర్లింగాలలో పనికొస్తుందండి, తీసుకోవచ్చు. పంచాయతనమైతే తీసుకోవచ్చు, జ్యోతిర్లింగాలైతే తీసుకోవచ్చు, స్వయంభూలింగాలలో ఈ దోషం లేదు. శివునికి నైవేద్యం నిర్మాల్యం ఉంటుంది, అది స్వీకరించకూడదని శాస్త్రం చెబుతున్నది. శివ నిర్మాల్యమును భుజించిన వాళ్ళు, శివ నిర్మాల్యమును ఎవరైతే దాటి వెళ్ళినటువంటి వాళ్ళు, శివ నిర్మాల్యమును ఎవరైతే ఇస్తారో, ఇచ్చేవాళ్ళు, అటువంటి వాళ్ళని తాకినా కూడా మహానరకం వస్తుంది. విషమాలోడ్యవాపేయం శ్రేయోవా అనశనం పరం సేవితవ్యం శివస్వం న ప్రాణై కంటకతైరపి. మనం విషమైనా తాగొచ్చు, లేదా అసలు భోజనమే చేయకుండా ఉపవాసంగా నిరసన వ్రతమైనా చేయవచ్చు, శివుని యొక్క ధనాన్ని మాత్రం ఎప్పుడూ సేవించకూడదు. ప్రాణములు పోయినా సరే శివుని యొక్క ధనాన్ని, సంపదను మాత్రం మనం తీసుకోకూడదు. అంత ప్రమాదకరమైనది శివస్వం. అందుకే శివాలయానికి అర్చకులు చాలా జాగ్రత్త, అర్చకులు కానీ యజమానులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కూడా అక్కడ మనం స్వీకరించకూడదు, చాలా జాగ్రత్తగా, చాలా ధర్మబద్ధంగా ఉండాలి ధర్మకర్తలు కూడా. యూయం ప్రమాణం ధర్మేషు యథానచిత ధావయం. మీకు ధర్మాలు చెప్పగలవాళ్ళం కాదు, మీకంటే మీరే ప్రమాణం ధర్మముల విషయం. ఏదో మాకు తెలిసినటువంటి వీడి గురించి తెలిసిన విషయం మీకు చెప్పామన్నారు. ఆ మాటలు విని శివదూతలు అంటున్నారండి, నాయన కింకరాహ శివధర్మా ఏ సూక్ష్మాస్తే వై భవాదృశై. శివధర్మములు చాలా సూక్ష్మంగా ఉంటాయి, ఆ విషయం మీలాంటి వాళ్ళకు తెలియదులేవయ్యా, వాడు చేసిన మంచితనం ఏంటో మేము చెబుతున్నాం వినండి అన్నాడు. స్థూలంగా చూస్తే అవి కానీ తెలియదు, సూక్ష్మదృష్టితో చూస్తే ఆ శివధర్మం ఏమిటో మీకు అర్థమవుతుంది, వీడు చేసినటువంటి పుణ్యం ఏమిటో చెబుతున్నాం వినండి అని శివదూతలు చెబుతున్నారు. పతంతి లింగ శిరసి దీపఛాయాని వారిత. దీపం పైన దీపం ఆరిపోతూ కొడిగట్టి ఆ నీడ పడుతూ ఉంటే వీడు చక్కగా దీపం వెలిగించి ఆ వెలుగు దీపం శివలింగం మీద పడేటట్లుగా చేశాడు. శివలింగం పైన నుండి దీపఛాయను పోగొట్టి శివలింగం పైన జ్యోతి పడేటట్టుగా చేశాడు. ఒకటి సచైలాంచెలతో నేను దత్వా దీపే దశాంనిసి. తన వస్త్రము యొక్క చివరి భాగం చించి ఒత్తి చేశాడు. రెండు వీడు చేసినటువంటిది. అపరో విపరో ధర్మ జాతస్తత్రాశ్చకింకరా. ఇంకో గొప్ప ధర్మం ఉన్నది. వాళ్ళంతా శివనామం చేస్తూ ఉంటే ఓ పార్వతీపతయే హర హర మహాదేవ శివశివ శివశివ నాదం చేస్తుంటే అవన్నీ విన్నాడండి భక్తి ప్రపత్తులతో. ఆ వాకిల్ దగ్గర కూర్చుకొని బుద్ధి ఏదన్నా కానీ నైవేద్యం మీద దృష్టి కానీ విన్నాడు, అవన్నీ కూడా విన్నాడు. అక్కడ ప్రసంగం సందర్భవశాత్తు అవన్నీ విన్నాడు. అక్కడ ఇంకా వీడు చేసిన పని ఏంటంటే మహాపూజ లోపల జరుగుతున్నది, అభిషేకము మహాపూజ అవన్నీ చూస్తూ ఉన్నాడు ద్వారం దగ్గర కూర్చొని. చూడండి నాలుగు. ఇప్పుడు ఇంకో ఐదవది ఉపవాసం ఉన్నాడు మహాశివరాత్రి నాడు. ఉపోషితేన భూతాయాం. భూతాయాం అంటే చతుర్దశి అండి మహాశివరాత్రి. శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నాడు. అష్టమి, చతుర్దశి ఇవన్నీ కూడానే సోమవారం శివుడికి చాలా ప్రీతికరమైన రోజులండి. అష్టమి, చతుర్దశి, ఆర్ద్ర నక్షత్రం ఇవన్నీ కూడా శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజులు అన్నమాట. ఉపోషితేన భూతాయాం చతుర్దశి నాడు మహాశివరాత్రి నాడు స్థిరమైన చిత్తంతో ఏమి తీసుకోలే, ఏ కారణమన్నా కానివ్వండి, లభించలేదు కాదు కాబట్టి తీసుకోలేదు. ఏమైనా ఉన్నాడా లేదా? ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. కాబట్టి ఓ ఈ ఐదు రకాల పుణ్యాలు ఉన్నాయి, ఐదు సూక్ష్మ ధర్మం మీకు తెలియదులే, శివుని యొక్క ధర్మాలన్నీ కూడా. ఈ పుణ్యం వల్ల ఇతడు నెక్స్ట్ కళింగరాజుకు అవుతాడు, కళింగ దేశానికి రాజు అవుతాడు. ఇతని పాపములన్నీ కూడా ఎగిరిపోతాయి. తర్వాత ఏష ద్విజవరో దూత యూయం యాత యథాగత. మీరు వచ్చిన మార్గానికి మీరు వెళ్ళిపోండి అయ్యా, ఇతడు నెక్స్ట్ కళింగ దేశానికి అధిపతి అవుతాడు, అక్కడ పుట్టి అని చెప్పి యమదూతల్ని పంపించేశారు శివదూతలు. శివదూతలు పంపించేశారు. యమదూతుల నుండి విడిపించి ఆ తర్వాత ఇతడు కళింగ దేశంలో అరిందముడు అనేటువంటి ఒక రాజుగారికి కుమారుడై జన్మించాడండి. నెక్స్ట్ ఈ గుణనిధి అప్పుడు అతని పేరు దముడు. క్రమాత్ రాజ్య తండ్రి తర్వాత రాజ్యాన్ని పొందాడు. నాణ్యం ధర్మ విజానాతి దుర్దమో భూపతిర్దప. ఈ దముడు ఉన్నాడే కళింగ దేశాధిపతి, వేరే ధర్మాలు ఏం తెలియదండి. మొత్తం కూడానే ఎప్పుడైతే రాజ్యానికి వచ్చాడో తన రాజ్యంలో ఉన్న అన్ని దేవాలయాలలో దీపాలు పెట్టండి అన్నాడు. దీపం 24 గంటలు కూడా శివాలయాలలో దీపాలు ఉండాలని చెప్పి శాసనం చేసేసాడు. భటులందరికీ ఆజ్ఞాపించేశాడు. తన ఆజ్ఞను ఎవరైనా ధిక్కరించారా ఇంకా వాళ్లకు ఉరిశిక్షే మరణశిక్షే అలా వేసేసాడు, శాసనం చేసేసాడు. శివాలయేషు సర్వేషు దీపదానాద్రుతే ద్విజ. శివాలయాలలో దీపం పెట్టాలి అనే ధర్మం తప్ప అతనికి వేరే ధర్మాలు లేవు. ఆ ఒక్క ధర్మాన్నే అతను నమ్ముకున్నాడు. గ్రామాధీశాన్ సమాహూయ సర్వాన్ స్వవిషయ స్థితాన్. అన్ని గ్రామాల వాళ్ళని పట్టణాల వాళ్ళని అధికారుల్ని పిలిచేశాడు, ఆజ్ఞాపించేశాడు. ఇది ఇత్తమాజ్ఞాపయామాస సమే దండ్యో భవిష్యతి. నా ఆజ్ఞను ధిక్కరించారా వాడికి తీవ్రమైన దండన తప్పదు అన్నారు. యశాభితో గ్రామం యామ. ఎన్ని గ్రామాలుంటే ఎన్ని శివాలయాలుంటే తత్ర తత్ర సదా దీపో ద్యోతనీయో అవిచారితం. ఆలోచన చేయవద్దు ఈ దేవాలయంలో పెట్టాలా ఈ శివాలయంలో వద్దా అని. ఎక్కడ శివాలయం ఉంటే అక్కడలా దీపాలు, ఎత్ర ఎత్ర శివాలయం తత్ర తత్ర దీప అన్నాడు. ఇది తద్భయతో దీప్త ప్రతి శివాలయం. ప్రతి శివాలయంలో హాయిగా దీపాలు ఉంటున్నాయండి. పల్లెల్లో అయితే వారానికి ఒకసారి తెరిచి నివేదన పెడతారు, దీపాలు కూడా ఉండవు పల్లెల్లో అలా ఉంటాయి. మరి ఇప్పుడు కొంతవరకు ఏమన్నా మెరుగైందేమో కానీ. అనేన ఇవచ ధర్మేణ యావజ్జీవందము. ఇదేదో ఒకరోజు అర్రోజు కాదు, జీవితాంతం అతడు బ్రతికున్నంతకాలం ఇదే ధర్మాన్ని పాటించాడు తన రాజ్యంలో. ధర్మద్ధి మహతీం ప్రాప్త. తర్వాత ఇంత ధర్మాన్ని సంపాదించి మామూలుగా కాలగతిని పొందాడు, మరణించాడు. సదీపవాసనా యోగాత్ బహూన్ దీపాన్ ప్రదీప్యవై. అంతకుముందేమో మహాశివరాత్రి నాడు దీపం వెలిగించాడు రాత్రిపూట. ఆ వాసనతో మళ్ళీ రాజయ్యి అన్ని దీపాల శివాలయాలలో దీపాలు వెలిగించాడు. ఆ ప్రభావం చేత అలకాధిపతి ఉత్తర దిక్కుకు అక్కడ రాజధాని అలకాపట్టణం, కుబేరుడిది. ఆ అలకాపట్టణానికి రాజైనాడు, ఆ రాజ్యానికి రాజైనాడు ఇతడు. ఎప్పుడు కూడానే అభూత్ రత్నదీప శిఖాశ్రేహ, రత్నాల దీపములతో కూడేటువంటి అలకా నగరానికి ఇతడు రాజైనాడు. ఏవం ఫలతి కాలేన శివే అల్పమపి యత్కృతం. శివుని విషయంలో మనం ఏ కొద్ది చేసినా దాని ఫలితం ఇలా ఉంటుంది తర్వాత భావి. కేవలం ఒక శివాలయంలో మహాశివరాత్రి నాడు దీపారాధన చేసిన ఫలితం చూడండి. తర్వాత కళింగ దేశాన్ని రాజై ఆ తర్వాత అలకాధిపతి అయినాడు. శివుని విషయంలో మనం ఏ కొంచెం చేసినా ఆయన తొందరగా సంతోషిస్తాడండి. ఏమం ఫలతి కాలేన శివే అల్పమపి యత్కృతం ఇది జ్ఞాత్వా శివే కార్యం భజనం స్వసుఖార్థమే. మన సుఖం కోరుకున్నటువంటి వాళ్ళు ఇది మనం దృష్టాంతంగా తీసుకొని ఈ విషయాన్ని మనం బాగా తెలుసుకొని శివుని విషయంలో భక్తి ప్రపత్తులతో కొంచెమైనా చేయండి. మీరు దానం చేయండి, ధర్మం చేయండి, శివాలయాలలో దీపాలు బాగా పెట్టడానికి మీరు వస్తువులు ఇవ్వండి, శివరాత్రి మొదలైన కార్యక్రమాలు జరుగుతుంటే మహాపూజలు జరగడానికి సహకరించండి. దేవాలయాలలో మనం పూజలకు అర్చనలకు సహకరించినందువల్ల దాని ఫలితం సామాన్యం కాదు. ఇక్కడ ఒక శివుడు చెప్పినప్పటికీ అందరినీ మనం ఉపలక్షణంగా తీసుకోవాలి. శివుడు కానివ్వండి, విష్ణువు కానివ్వండి, ఆంజనేయుడు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, దేవాలయాలకు మనం చేసేటువంటి ఆ సేవ, ఆ ధర్మము, ఆ దానము, ఆ చెప్పడానికి వీళ్ళు ఆ ఫలితం అంత గొప్పగా ఉంటుంది అని. వసదీక్షిత దాయాధ సర్వధర్మ పరాంగ్ముఖ. ఈ దేవాలయానికి వస్తుంటే ఎంత మనస్సు ఆనందంగా ఉంటుందో చెప్పడానికి వీళ్ళ, ఎంత దివ్యంగా ఉంటున్నదో ఈ ప్రాంగణం చెప్పడానికి వీళ్ళు. అది అంతా కూడా మీరు ఈ పేటవారు ముఖ్యంగా చేసుకున్నటువంటి ఒక మహాభాగ్యం అన్నమాట. దీని ధర్మకర్తృ మండలి చక్కగా నిర్వహణ చేస్తూ ఉంది. వస దీక్షితాదాయాద సర్వధర్మ పరాంగ్ముఖ. దీక్షితుని యొక్క కుమారుడు ఎక్కడా, సర్వధర్మ పరిత్యాగం చేసినటువంటి వాడు వాడెక్కడా, తన స్వార్థం కొరకు దీపం పెట్టాడు, శివాలయంలో పెట్టాలని తెలిసి పెట్టినవాడు కాదు. ఆ నైవేద్యం చూడడం కొరకని, ఏమున్నదో చూడడం కొరకని స్వార్థంతో దీపం పెట్టాడే. అలాంటి వాడికి పెట్టి ఆ దీపపు వెలుగులు ఆ చంద్రమౌళి యొక్క శిరస్సు పైన పడేటట్లు చేసినటువంటి వాడికి ఎలాంటి కళింగ దేశానికి రాజైనాడు. ధర్మబద్ధంగా శివాలయాల్లో దీపాలని పెట్టాడు ఆ ప్రాగ్వాసన బలం చేత. పైసా దిక్పాల పదవి. ఒక మానవ మాత్రుడు తన మనుష్య ధర్మంతో చూడండి ఎంత స్థితికి వచ్చాడు. మానవులకు ఎంత ఉన్నతికి పోయేటువంటి అవకాశం ఉందో ఈ కథ మనకు చెబుతున్నది. కేవలం ఒక మానవు మాత్రుడు, అందులో దుర్మార్గుడు. మనం మంచిగా ప్రవర్తించి స్వధర్మాన్ని పాటిస్తూ మన ధర్మాన్ని రక్షించుకుంటూ మన సంస్కృతిని కాపాడుకుంటూ ఉంటే ఎంతటి స్థితికైనా పోవచ్చండి. మన పురాణాలలో వేదముల ఎందు చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ ఉంటున్నట్లయితే ఎంతటి స్థితికైనా పోవచ్చు. దానికి ఉదాహరణ ఈ గుణనిధి అని చెప్పి ఇక్కడ వ్యాసుల వారు చెబుతున్నారు. వైశా దిక్పాల పదవి శివశర్మన్ విలోక్యత. శివశర్మతో అంటున్నారు, ఎవరు చెప్పే మాటలు విష్ణుదూతలు చెబుతున్నారు. మరి వాడికి ఏమిటి దిక్పాల పదవి రావటం ఏంటి? కేవలం ఒక్క దీపదానం చేత. మనుష్య ధర్మణానేన సాంప్రతం ఏహ భుజ్యతే. కేవలం మనుష్యుడుగా ఉండి చేసిన ధర్మం వల్ల ఇంతటి స్థితి అతనికి వచ్చింది. ఈ పద్మకల్పంలో బ్రహ్మగారి కుమారుడు పులస్త్యుడు ఉన్నాడు. ఆయన కుమారుడు విశ్రవసుడు ఉన్నాడు. ఆయన కుమారుడు వైశ్రవణుడు అని ఉన్నాడు. ఆయన కూడా కుబేరుడు అన్నమాట. ఇప్పుడు పద్మకల్పంలో కల్పకల్పానికి మారుతూ ఉంటారు. మనం చేసిన పనులను బట్టి ఆ పదవులు వస్తూ ఉంటాయి. వాళ్ళంతా కూడా ముందుగా వేచి చూస్తూ ఉంటారు. ఇప్పుడు 100 యజ్ఞాలు చేశారనుకోండి, అశ్వమేధ యజ్ఞాలు, లిస్టులో వెయిటింగ్ లిస్టులో ఉంటాడు. ఆ ఇంద్రపదవి పోయిన తర్వాత మళ్ళీ ఈయన్ని తీసుకొని వెళ్తారనమాట. తీసుకొని వెళ్ళి ఈయన ఆ స్థానంలో ఉంచుతూ ఉంటారు. అట్లా అన్ని పదవులకు కూడా ఆ రకంగా ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి కల్పాలలో అవకాశం ఇస్తారు. అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి, అనేకమైనటువంటి కల్పములు జరుగుతూ ఉంటాయి. తేనేయం అలకాభుక్త పురి విశ్వకృతాకృత. మరి ఆ అలకా నగరానికి అతడు అధిపతి అయినాడు. ఎంతకంటే కావలసింది ఎప్పుడు? ఆ వైశ్రవణుడు, అతని యొక్క సోదరుడే రావణాసురుడండి. ఆ కల్పంలో ఆ విశ్రావసు యొక్క కుమారుడే రావణాసురుడు కూడా. మరొక భార్య అయింది, రావణ కుంభకర్ణ దులు పుట్టారు. ఆరాధ్య త్ర్యంబకం దేవం అత్యుగ్ర తపసాపురా. ఆ కల్పంలో అతడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఆ స్థానాన్ని పొందాడు ఆ వైశ్రవణుడు. యతీతే తత్ర కల్పే వై ప్రవృత్తే మేఘవాహనే. మేఘవాహన కల్పం వచ్చింది పద్మకల్పం అయిన తర్వాత. ఆ మేఘవాహన కల్పంలో ఈ గుణనిధి ఉన్నాడే, ఇతడు కుబేరుడైనాడు, ఉత్తర దిక్కుకు అధిపతి అయినాడు. యాజ్ఞదత్తి రసౌ శ్రీధ తపస్తేపే సుదుస్సహం. ఇతడు యజ్ఞదత్తుని కుమారుడు. అలకాధిపతి అయి శివుణ్ణి గురించి తపస్సు చేయడం ప్రారంభించాడండి. వారాణసికి వెళ్ళి భక్తి ప్రభావం విజ్ఞాయ శంభోస్తద్దీపమాత్రత పురీం పురారే సంప్రాప్య కాశికాం చిత్త ప్రకాశికం. భక్తి శివుని యొక్క ఆ భక్తితో కాశీకి వెళ్ళాడు. కాశీట చిత్తమును ప్రకాశింపజేసేది, మనస్సును ప్రకాశింపజేసేది. ఆ మనస్సులో ఉన్న పాప మలమునంతా కూడా క్షాళనం చేసి నిర్మలం చేసేటువంటిది, అలాంటిది చిత్త ప్రకాశిక అయినటువంటి కాశీకు వెళ్ళాడండి ఆయన. శివ ఏకదశ ఉద్యోధ్య చిత్తరత్న ప్రదీపం. తన యొక్క చిత్తమును బాగా వికసింపజేసుకొని అక్కడికి వెళ్ళి అనన్యమైనటువంటి భక్తితో నిశ్చలమైనటువంటి ధ్యానంతో తపస్సు చేయడం ప్రారంభించాడండి. ఈ కామక్రోధములు వీటన్నిటికీ దూరంగా ఉండి తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రాణ సంరోధ నిర్వాతం నిర్మలం నిర్మలేక్షణాత్. ప్రాణమును సంయమనం చేశాడు, నిరోధించాడు. నిర్మలమైనటువంటి దృష్టితో ఉన్నాడు. పరమేశ్వరుని యొక్క లింగమును స్థాపించాడు కాశికా నగరంలో. తావత్ తతాప సతపస్వి తపః త్వగస్థి పరివేషితం. చివరికి చర్మము ఎముకలు మాత్రం ఉన్నాయండి, మిగిలిన మాంస శోణితాలన్నీ కూడా క్షీణించిపోయినాయి. అంతకాలం తపస్సు చేశాడు అక్కడ. ఎంతకాలం అంటే 10 లక్షల సంవత్సరాలు చేశాడు. ఆ రోజుల్లో దేవతలు కదా, వాళ్ళు తొందరగా మరణించరు, చాలా కాలం ఉంటారు, వాళ్ళకి ఆయుర్దాయం ఉంటుంది. యావత్ బభూవ తద్వర్ష వర్షాణామయుతం శతం. 10 లక్షల సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత విశాలాక్షితో కూడి విశ్వేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఈయన స్థాపించిన లింగం కాశీలో ఎక్కడ ఉన్నదంటే అన్నపూర్ణ మందిరానికి వెళ్తాం కదండి, అన్నపూర్ణ మందిరానికి మొట్ట ద్వారంలో నుంచి వెళుతూ ఉంటే కుడివైపే ఒక అరుగు ఉంటుంది. ఆ అరుగు పైన ఉన్న లింగమేమో భాస్కరాచార్యులు, అంటే మనకు లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం రాశాడు మహానుభావుడు, ఆ భాస్కరాచార్యులు స్థాపించిన లింగం ఉన్నది. శ్రీచక్ర యంత్రలింగం అది. ఆయన చాలా శ్రీ విద్యోపాసకుడు భాస్కరాచార్యులు. శంకరాచార్యుల వారు లలితా సహస్రనామానికి అర్ధవివరణ భాష్యం రాయాలనుకుంటే శిష్యులు ఎప్పుడు తీసుకుని వచ్చి ఇవ్వాలి ఆయనకి. తర్వాత ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు, కనిపించి చెప్పింది అమ్మవారు, ఇది నువ్వు కాదులేనాయినా, నీ తర్వాత ఇంకొక ఆయన వస్తాడే ఆయన రాస్తాడులే అని చెప్పి నువ్వు విరమించవని చెప్పి ఆ లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం రాసిన ఆయన యంత్రం ఉంటుంది. లోపలికి దాటి వెళ్ళంగానే ఎడంచేతి వైపు కనుక వెళితే ఒక ఈ మూల వైపు
ఒక కిందగానే ఒక లింగం ఉంది, అది కుబేరుడు స్థాపించి తపస్సు చేసిన లింగం, కుబేరేశ్వర లింగం. అక్కడ రాసి ఉంటుంది, వెనకనేమో కుబేరుడు యొక్క చిత్రం ఉంటుంది, లింగమేమో కుబేరుడు స్థాపించినటువంటి లింగం అన్నమాట. అది మొన్న మనం అక్కడ కూర్చున్నాం, హరిప్రసాదరావు గారు వచ్చారు కాశీ ఆఫీసులో కూర్చున్నాం, ఆఫీస్ తర్వాత ఈ మూల వైపు ఉందన్నమాట లింగం. అది యముడు అది కుబేరుడు స్థాపించిన లింగం. అయితే విశ్వనాథుడి గుళ్ళో ఉంది కానీ అది తర్వాత స్థాపించింది కానీ అది యముడు తపస్సు చేసింది, అదే భీము కుబేరుడు తపస్సు చేసిన లింగం కాదు. అది ఇది ప్రసిద్ధం అసలైన లింగం అన్నమాట. తర్వాత అక్కడ తపస్సు చేశాడండి విశాలాక్షితో విశ్వేశ్వరుడు ప్రత్యక్షమైనాడు, అలకాధిపతిని చూచాడు, ఎంతో సంతోషించాడు. లింగే ఆయనేమో లింగమునందే మనస్సు ఉంచి స్థాణువులాగా ఉండి తపస్సు చేస్తూ ఉన్నాడు, నీకు వరణిస్తాను కోరుకో అన్నాడు. తత్వాలమలాకాపతే, నీ తపస్సుకు నేను మెచ్చాను, వరమిస్తాను కోరుకో అన్నాడు. కన్నులు తెరిచాడు ఆ కుబేరుడు. చూచేటప్పటికండి వేల వేల సూర్యుళ్లాగా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. తన ముందు ఆ నీలకంఠుడు, ఆ చంద్రశేఖరుడు కనిపించాడు. ఆ తేజస్సు ముందు ఉన్నదే, కళ్ళు మూసుకోబోయినాయి, చూడలేకపోయినాడు ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సును. తన కళ్ళన్నీ కూడానే చెలించిపోయినాయి, కళ్ళు మూసుకున్నాడు, మళ్ళీ చూడలేకపోయినాడు. ఆ తన అసలు ఊహించరు, మనోరథాలకు కూడా అందనటువంటి మహానుభావుడు. అలాంటి వాడిని చూచి, స్వామి నీ పాదపద్మములను చూచే భాగ్యం నాకు కలిగించు, నేను చూడలేకపోతున్నాను, ఆ తేజోమయమైనటువంటి నీ పాదపద్మములను అనుగ్రహించాడండి, అది కోరుకున్న వరమైన. అయమేవ వరోనాథ యత్వం సాక్షాత్తు నిరీక్షసే కిమన్యేన వరేణేశ నమస్తే శశిశేఖర. నువ్వు ప్రత్యక్షమైన తర్వాత ఇంకా ఆ వరాలు ఈ వరాలు నాకెందుకయ్యా, నీ పాదపద్మములను చూచే అదృష్టం. ఎవడో మూఢుడైనటువంటి వాళ్ళు ఆ వరాలు కావాలి ఈ వరాలు కావాలని కోరుకుంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడు భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత మనం కోరుకోవలసింది ఉంది, ఆయన పాదభక్తిని కోరుకుంటే ఆయన మనకు ఏది ఇవ్వాలో ఆయనకి ఇస్తాడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు తెలియదు ఏముంటుంది. భగవంతుడి దగ్గర ఇవి కావాలి అవి కావాలి మనం కోరుకోకూడదు. ఆ కుబేరుడు కూడా ఆ రకంగానే అన్నాడండి. ఇది తద్వచనం శ్రుత్వా దేవదేవ ఉమాపతి, దేవదేవుడైన ఆ ఉమాపతి గుణనిధి ఆ కుబేరుడు యొక్క మాటలు విన్నాడు. తనను చూడటానికి దర్శన సామర్థ్యమునకు రావటం కొరకని తన చేతితో ఒక్కసారి అలా స్పృశించాడండి అతని యొక్క నేత్రాలన్నీ కూడా. కళ్ళు తెరవటమే ఆలస్యం ఆ కుబేరుడు, పార్వతీదేవి పక్కనే కనిపించింది. శంభో సమీపే కాయోషిత్ ఏషా సర్వాంగ సుందరి, బాగా సౌందర్యంతో విరాజిల్లుతూ ఉన్నది తేజస్సుతో ఆమె పార్వతీదేవి. ఎవరబ్బా ఈమె, ఎంత అదృష్టం చేసుకుంది, ఎంత భాగ్యం చేసింది, ఎంత తపస్సు చేసి ఉంటుంది, లేకపోతే శివుని యొక్క పక్కనే ఇంత చక్కగా ప్రకాశిస్తూ ఉన్నదే. అహో రూపం అహో ప్రేమ సౌభాగ్య శ్రీరహో భృశం, ఏమి సౌభాగ్యం, ఏమి ప్రేమ, ఏమి అన్యోన్యం, ఏమి రూపం అన్నాడండి. క్రూర దృష్టితో చూచేట కొద్ది అసూయగా, నాకంటే బాగా తపస్సు చేసింది, ఎంత తపస్సు చేయకపోతే ఈయన యొక్క అర్ధాంగి అవుతుంది, అర్ధనారి అవుతుంది అని ఈ రకంగా ఆలోచన చేసి చూచాడట. తావత్ పుష్పోడత నేత్రం వామం వామవిలో యక్కనాథు, ఆ ఏ కంటితో చూచాడో ఆ కన్ను కాస్త అమాంతంగా చిట్లిపోయి ఆ కుబేరుడిది. అథ దేవి అబ్రవీద్ దేవం, అప్పుడు పార్వతీదేవి ఉమాదేవి అంటున్నది, ఎవడు వీడు, మా దుష్టతాపసుడులాగా ఉన్నాడే, నన్ను చూస్తున్నాడేంటి మాటి మాటికి వీడు, నా యొక్క తపఃప్రభావాన్ని గురించి వీడేదో పెద్ద అంచనా వేస్తున్నాడే, వీడెవడు వీడు అన్నది. అసకృద్ దక్షిణే నాక్షణ పునర్మామే వపశ్యతి, అంతేకాకుండా ఇప్పుడు ఎడమ కను కాస్త పోయింది, మళ్ళీ కుడి కంటితో నన్ను చూడటానికి ప్రయత్నం చేస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు నన్ను. అసూయమానో మే రూపం ప్రేమ సౌభాగ్య, నా ప్రేమను చూచి, నా సౌభాగ్యాన్ని చూచి, నా తపస్సును చూచి వీడు అసూయపడుతూ ఉన్నాడు అని చెప్పి పార్వతీదేవి అన్నదిట. ఆ మాటలు విని నవ్వు చిరునవ్వు నవ్వి పరమేశ్వరుడు అంటున్నాడు, ఉమే త్వదీయ పుత్రోయం నచ క్రూరేణ చక్షుష, నీ కుమారుడు ఓ పార్వతి నిన్నేమి క్రూరంగా చూడలేదు, నీ కుమారుడితడు. సంపశ్యతే తపోలక్ష్మీన్ తవకింత్వ అధివర్ణయేత, నీ తపోలక్ష్మిని అతడు మెచ్చుకుంటున్నాడు, అంతేగాని నిన్ను క్రూరదృష్టితో వక్రదృష్టితో ఇతడు చూడటం లేదని చెప్పాను చెప్పి పరమేశ్వరుడు అంటున్నాడు, నేను వరాలిస్తున్నానయ్యా, నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను, నవనిధులున్నాయి, పద్మ మొదలైనటువంటి నవనిధులకు నీవు అధిపతి అవుతావు, గుక్షకులనున్నారు, గుక్షకులు గుక్ష వాళ్ళందరికీ నువ్వు కూడా ప్రభువు అవుతావు, యక్షులకు కిన్నరులకు నువ్వు రాజు అవుతావు, రాజులందరికీ కూడా రాజు అవుతావు, రాజరాజు అని కూడా పేరుందండి కుబేరుడికి, పతి పుణ్యజనానాంచ రాక్షసులకు కూడా నువ్వు ప్రభువు అవుతావు, సర్వేషాం ధనదో, అందరికీ కూడా ధనము ఇచ్చేటువంటి వాడి కూడా నువ్వు అవుతావు, నాతో నీకు నా సమీపంలోనే నువ్వు ఉండి నాకు తో సఖ్యం కూడా చేస్తావు, నాకు సఖుడుగా కూడా నువ్వు ఉంటావు. అలకాం నిషగా మిత్ర తవ ప్రీతి వివృద్ధయే, అలకానగరం దగ్గర నీకు సంతోషం కలిగించడం కొరకు నేను ఉంటూ ఉంటానయ్యా. ఆగచ్చ పాదయోరస్యాహ పతతే జననీత్వ్యం, దా దగ్గరీరా పార్వతీ పాదాల మీద పడు, ఇవి నీ తల్లి జగన్మాత అని వరాలిచ్చాడు. వరాలిచ్చి మళ్ళీ అంటున్నాడు పరమశివుడు పార్వతీదేవితో అంటున్నాడు, ప్రసాదం కురు దేవేసి తపస్సు తపస్విన్ అంగజేత్రవై, ఓ దేవదేవి ఈ కుమారుణ్ణి అనుగ్రహించు అన్నాడు పార్వతీదేవితో. వత్సతే నిశ్చితా భక్తిర్భవే భవతు సర్వదా, ఆమె చెబుతున్నది పరమేశ్వరుడు యందు కుమార నీకు యథార్థమైనటువంటి నిశ్చలమైన భక్తి కలుగుగాక. అయితే నీకు ఎడమ కన్ను కాస్త స్ఫుటితమైంది, అందువల్ల నీకు ఏకపింగుడు అనే పేరుతో నువ్వు పిలువబడతావు. ఆ స్ఫుటితమైనటువంటి కన్ను ఒక్కటే ఉందన్నమాట అతనికి, అందువల్ల నువ్వు ఏకపింగ అనేటువంటి పేరుతో ఇక్కడి నుంచి పిలువబడతావు. ఆ పరమేశ్వరుడు దేవదేవుడు ఇచ్చినటువంటి నీకు వరములన్నీ కూడా తథాస్తు, అవన్నీ సమగ్రంగా సంపూర్ణంగా లభించుగా పూర్తిగవుగాక అంది. నువ్వు కుబేరుడు అనే పేరుతో కూడా పిలువబడతావు. కారణం ఏంటంటే నన్ను అసూయతో చూచావు, కుచ్చితం బేరం ఎస్సి సహా కుబేర అని నువ్వు అసూయా దృష్టితో చూచావు కాబట్టి కుబేరుడనే పేరు కూడా నీకు వస్తుంది. నీవు స్థాపించిన లింగం నీ పేరుతోటే ప్రఖ్యాతి పొందుతుంది కుబేరేశ్వర లింగం అని. ఇది సాధకులకు సిద్ధిని ఇచ్చేటువంటిది, సర్వపాపహరమైనటువంటిది. ఈ కుబేరేశ్వర లింగమును పూజించిన వాళ్ళు ధనమునకు ఎప్పుడు కూడా దూరంగారు, నా సఖ్య నచ బాంధవై, సఖులతో దూరంగారు, బంధువులతో దూరంగారు. కుబేశ్వర లింగస్య కుర్యాద్యో దర్శనం నరహ, ఆ కుబేశ్వర లింగమును దర్శించితే చాలు ఇంత మహావైభవం కలుగుతూ ఉంటుంది. విశ్వేశాత్ దక్షిణే భాగే కుబేరేశం సమర్, విశ్వేశ్వర లింగానికి దక్షిణ భాగంలో ఉందన్నారు. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడున్న లింగానికైనా దక్షిణమే అవుతుంది, ఇదివరకు మసీదు అయితే ఖచ్చితంగా అలాగే ఉంటుంది, దక్షిణంగానే ఉంటుంది. ఇది ఈ అన్నపూర్ణ మందిరం, అందువల్లనే విశ్వేశ్వర లింగానికి దక్షిణ భాగంలో ఈ కుబేరేశ్వర లింగం ఉన్నది. నరో లిప్యేత నో పాపై న దారిద్ర్యేణ నో సుఖై, ఎవరైతే ఈ కుబేరేశ్వర లింగాన్ని అర్చిస్తారో వాళ్లకు పాపములు వాళ్ళని స్పృశించవు, అసు దుఃఖములు అనేటువంటి వాళ్ళకు రావు, దారిద్ర్యం కూడా వాళ్లకు లభించదు అని చెప్పి ఈ రకంగా వరాలిచ్చి, దేవో దేవ్యాస మహేశ్వర ధనదాయ వివేశాద ధామ వైశ్వేశ్వరం పరం, ఆ కుబేరుడికి వరాలిచ్చి ఆయన కాస్త ఆయన స్థానానికి పార్వతీదేవితో కూడి వెళ్ళాడు. ఈ రకంగా పరమేశ్వరుడికితో ఈ కుబేరుడికి సఖిత్వం వచ్చిందయ్యా అని చెప్పి ఆ కుబేరుడు యొక్క గొప్పతనాన్ని అంతా కూడా వివరించారు. ఉత్తర దిక్కు దానికి అధిపతి ఇతడు, అంటే దిక్పాలకులందరూ కూడా చూడండి, విశ్వేశ్వరుణ్ణి తపస్సు చేసి దిక్పాలకత్వాన్ని పొందారు, అగ్ని అలాగే పొందాడు. యమధర్మరాజు విషయం తర్వాత వస్తుంది, ముందు ముందు అప్పుడు చెప్పుకుందాం. తర్వాత నిరుతి దిక్కు ఆయన అట్లాగే అంటే విశ్వనాథుడు అనుగ్రహం చేతనే పొందాడు, అతను తపస్సు చేయకపోయినప్పటికీ అక్కడ కూడా లింగం స్థాపించాడు. తర్వాత పడమటి దిక్కు వరుణదేవుడు తపస్సు చేసి పొందాడు. ఆ వాయు దిక్కులో కశ్యప ప్రజాపతి కుమారుడు వాయువు తపస్సు చేసి దిక్పాలకుడైనాడు. ఇప్పుడు కుబేరుడు కూడా తపస్సు చేసి దిక్పాలకుడైనాడు. వీళ్ళందరూ కూడా ఈ దిక్పాలకులందరూ కూడా శివుని యొక్క అనుగ్రహం చేత తపస్సు చేసి దిక్పాలక పదవిని పొందారు. ముఖ్యంగా ఎక్కడ పొందారు వీళ్ళంతా అంటే వారణాసిలో తపస్సు చేశారు. ఇంకా ఒక్క దిక్కు ఉన్నదండి, ఎవరు, ఈశానపు దిక్కు ఉన్నది, దాని గురించి చెప్పుకుందాం ఇప్పుడు. అలకాయ పురోభాగే పుర ఈశానీ మహోత్సవ, ఈ అలకా నగరానికి దగ్గరలోనే ఈశాన దిక్కు యొక్క పురం ఉన్నదండి. అక్కడ శివభక్తులు రుద్రభక్తులైనటువంటి తపోధనులందరూ అక్కడ ఉంటారు. బాగా శివనామ స్మరణ చేసేవాళ్ళందరూ అక్కడ ఉంటారు. శివవ్రతములు చేసేవాళ్ళందరూ ఆ లోకంలో ఉంటారు. ఏ పనులు చేసినా శివార్పణం చేస్తూ ఉంటారు, శివార్పణ బుద్ధితో పనులు చేసిన వాళ్ళు, శివపూజారతులు. కొంతమంది శివుని సాన్నిధ్యానికి వెళ్ళాలని తపస్సు చేస్తూ ఉంటారు సాభిలాషులై, వాళ్ళందరికీ ఇక్కడ హాయిగా ఉండి స్వర్గభోగాలు అనుభవిస్తూ ఉంటారు. తేత్ర రుద్రపురేరం ఏ రుద్రరూపధరానరాహ, ఆ ఈశానుడు ఎవరంటే రుద్రుడు. ఇక్కడ ఏకాదశి రుద్రులు ఉంటారు, పదకొండు మంది రుద్రులు ఉంటారు, దాన్ని రుద్రపురం అంటాం. ఆ పదకొండు మంది ఆ లోకాన్ని పరిపాలిస్తూ ఉంటారు, అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఒకటిగా ఉండి పరిపాలన చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ రుద్రులాగానే ఉంటారు, త్రిశూలము జటాజూటము ఇవన్నీ ఉంటాయి, మూడవ కన్ను ఇవన్నీ ఉంటాయి, సాక్షాత్ రుద్ర రూపాన్ని ధరించి అజైకపాత్తు మొదలైనటువంటి అహిర్బుద్ధన మొదలైన ఏకాదశి రుద్రులు ఇక్కడ ఉంటూ ఉంటారు. త్రిశూలము ధరించినటువంటి వారే. ఈ మిగిలినటువంటి అష్టదిక్పాలకుల యొక్క నగరాలు ఉన్నాయి. ఈ ఏకాదశి రుద్రులు వాళ్లకు మిగిలినటువంటి లోకాలలో కష్టాలు వస్తే వాళ్ళని రక్షిస్తూ ఉంటారు, వాళ్ళకు సహాయపడుతూ ఉంటారు. ఇదంతా కూడానే ఒక రకంగా చెప్పాలంటే ఆర్మీలాగా పనిచేస్తుంది. మిగిలిన లోకాలన్నిటినీ రక్షిస్తూ ఉంటారు, రక్షణ భారం అంతా కూడా వీళ్ళే చూస్తూ ఉంటారు. శివభక్తులకు వరాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఏమిటంటే వారణాసికి వచ్చి ఈ 11 మంది ఒక లింగం స్థాపించారు. ఆ లింగం పేరు ఈశానేశ్వర లింగం. ఆ ముక్తి సిద్ధలింగాలు కొన్ని ఉన్నాయి 42. ఆ 42లో ఈశానేశ్వర లింగం కూడా ఒకటి. ఇది మనం గౌదాలియా సెంటర్ అని ఉన్నది. మనం ఆంధ్రాశ్ర దగ్గరైతే పాండ్యవేలి నుంచి వెళ్తూ ఉంటాం. వెళుతున్నట్లయితే గౌదాలియా సెంటర్ వస్తుంది, ఫస్ట్ వచ్చేది. ఆ సెంటర్ దగ్గర నుంచి మనం కుడి చేతి వైపు తిరిగితే విశ్వనాథుడి యొక్క ముఖ్యమైనటువంటి ద్వారం దగ్గరికి వెళ్తాం. అట్లా తిరగకుండా ఈ గౌదాలియా సెంటర్ దాటి వెళ్ళాలి 4వ గేటు జ్ఞానవాపి దగ్గరికి. దానికి కొద్దిగా యువతల పూల మార్కెట్ హోల్సేల్ ఉంటుంది. దానికి యువతల ఎడం చేతి వైపు, ఇప్పుడు దాన్ని హోటల్లో ఉన్నాడు అంటున్నారు. అడ్రస్ ఏమిటి అంటే హోటల్లో ఉన్న ఈశానేశ్వరుడు అంటున్నారు. ప్రస్తుతం ఒక పెద్ద హోటల్ ఉన్నది. ఆ హోటల్లో మళ్ళీ దాన్ని భవనం కొత్తగా కట్టి మందిరం ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నాడు ఈశానేశ్వరుడు. ఈ సిద్ధలింగముల యాత్రలో ఈశానేశ్వరుని చూస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒకే లింగమును స్థాపించారు, అది ఈశానేశ్వర లింగం. అక్కడే ఇంకా కొద్దిగా పైకి వెళ్తేనండి కుడి చేతి వైపు చిన్న మందిరం ఉంటుంది, కొట్ల ముందు. సముద్రాలన్నీ కలిసి అక్కడ లింగం స్థాపించింది, అది సముద్రేశ్వర లింగం. గౌదాలియా సెంటర్ దాటిన తర్వాతనండి, అవి మొట్టమొదటి గౌదాలియా సెంటర్ దాటిన తర్వాత ఇటు పక్క ఏముంటుందంటే కాశీరాజు యొక్క మందిరం ఉంటుంది. అందులోనికి వెళ్తే, లోపలికి వెళ్తే గౌతముడు స్థాపించినటువంటి లింగం ఉంటుంది, గౌతమేశ్వర లింగం. మళ్ళీ ఆ కోట దాటి ఇటు వెళ్తే ఎడంచేతి వైపే ముచికుందుడు అని ఉన్నాడు. చూశారు భాగవతంలో వస్తాడు ముచికుందుడు మహారాజు నిద్ర లేచి ఆ చంపుతాడే కాలయవనుని రాక్షసుని. ఆ ముచికుందుడు స్థాపించిన లింగం చక్కగా కనిపిస్తూ ఉంటుంది, ముచికుందేశ్వర లింగం. ఆ తర్వాత ఇంకా కాస్త పైకి వెళ్తే కొద్దిగా సందులో తిరిగితే అక్కడ గోదావరి కూపం ఉన్నది. ఆ పక్కన త్ర్యంబకేశ్వరుడు, నాసికా త్ర్యంబకేశ్వరుడు ఉన్నాడు. అక్కడ పురుషోత్తముడు అని చెప్పి విష్ణువు అక్కడ అదే మందిరంలో ఉన్నాడు. ఆ అధిక మాసం వచ్చినప్పుడు ఆ స్వామిని అందరూ నెల రోజులు వెళ్ళి అక్కడ సేవిస్తూ ఉంటారు. అధిక మాసం వస్తే అధిక మాసం చాలా గొప్పదండి, చెప్పడానికి వీళ్ళ మనం ఏదో పనికిరాదనుకుంటాం. అక్కడ విష్ణుమూర్తి సేవ చేస్తే ఎంత గొప్పదో. సంస్కృతంలో పుస్తకం ఉంది, మొన్న ఈ అధిక మాసంలోనే చెప్పమంటే నేను చెప్పడం జరిగింది. ఆ పుస్తకం అధిక మాసంలో నెల రోజులు కూడా పురుషోత్తమ మాసం యొక్క వైభవాన్ని చెప్పడం జరిగింది. అక్కడ పురుషోత్తముడు ఉన్నాడు, ఆయన్ని సేవిస్తూ ఉంటారు. అది కనుక అంటే జ్యోతిర్లింగాల్లో ఒకటి ఆ త్ర్యంబకేశ్వరుడు. ఈ గౌదాలియా కూడా ఒకప్పుడు అక్కడ గోదావరి నది ఉన్నది, ఆ కారణంగా దానికి గౌదాలియా అని చెప్పి పేరు వచ్చింది. ఇప్పుడు ఆ కూపం అక్కడ ఉన్నది. మేము మొన్న పుష్కరాలు జరిగినాయి, ఇక్కడ ఇరాలా మేము కాశీలో ఉన్న వాళ్ళం. ఆ గోదావరి కూపం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేశాం. అక్కడ గోదావరి ఉన్నది అక్కడ కాశీలో, అందువల్ల అన్నమాట. ఈశానేశం మహాలింగం పరిస్థాప్య శుభప్రదం ఈశానేశ ప్రసాదేన దిశ్యాం దిగేశ్వర. ఆ ఈశానేశ్వరుడి ప్రసాదం చేత, అనుగ్రహం చేత వీళ్ళందరూ ఇక్కడ దిక్పాలకులు అయినారు. ఈ 11 మంది కూడా, వీళ్ళందరూ జటాలు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి, నొసట 3వ కన్ను ఉంటుంది, కంఠం నీలగా గళ్ళులు, వీళ్ళంతా పరితెల్లగా శరీరం ఉంటుంది, వృషభధ్వజులై ఉంటారు వీళ్ళు. ఇంకా చాలామంది రుద్రులందరూ అక్కడ ఉంటారు, రుద్రగణాలందరూ కూడా, శివభక్తులు పాశుపతులందరూ. వాళ్ళందరూ వేలల్లో లక్షల్లో ఉంటుంటారు, వాళ్ళందరికీ వాళ్ళు అధిపతులు అవుతూ ఉంటారు. ఈశానేశం సమభ్యర్థ్య కాశ్యాం దేశాంతరేష్వపి. ఈశానేశ్వరుణ్ణి మనం కాశీకి వెళ్ళి పూజించామనుకోండి చక్కగా, వాడు దేశాంతరంలో మరణించినప్పటికీ విపన్నాస్తేన పుణ్యేన జాయంతే అత్ర పురోహిత. తర్వాత జన్మలో కాశీలో పురోహితులుగా జన్మిస్తారండి. తర్వాత జన్మ కాశీలో వస్తుంది ఈశానేశ్వరుని. అట్లు ఎప్పుడు పూజించాలి? ప్రతిదానికి యాత్రా రోజులు ఉంటాయి. ఈ అన్ని లింగాల దగ్గర ఆ రోజుననే శృంగారోత్సవాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కాశీలో 360 రోజులు ఏదో లింగానికి ఆవిర్భవించిన రోజులు ఉంటాయి, శృంగారోత్సవాలు జరుగుతాయి. ఉదయం పూట జరగవు, సాయంకాలం బాగా జరుగుతాయి. అక్కడ మహాపూజ చాలా బాగా చేస్తారు వాళ్ళు. అష్టమ్యాంచ చతుర్దశ్యాం ఈశానేశం యజంతి. అష్టమి రోజు కానీ చతుర్దశి రోజు కానీ ఆయన్ని సేవించాలి. తయేవ రుద్రా విజ్ఞేయా ఇహాముత్రాపి అసంశయం. ఇప్పుడు ఈ లోకంలో, పరలోకంలో కూడా వాళ్ళు రుద్రులు అవుతారు. అక్కడ ఆ రాత్రిపూట జాగరణం చేయాలి, ఆ రోజు ఆయన్ని పూజించి ఉపవాసం ఉండాలి. కాంచిత్ ననరు గర్భవాక్ పునః, మళ్ళీ అతడు గర్భాన్ని ప్రవేశించాడు, మళ్ళీ తిరిగి జన్మ ఉండదు. స్వర్గమార్గే కథామిత్తన్ శృణ్వన్, ఈ రకంగా కథ వింటూ ఉన్నారు. విష్ణుదూతలు చెబుతూ ఉన్నారు, శివశర్మ వింటూ ఉన్నాడు. ఇంతలోనండి బలి ప్రకాశమానంగా చమక్ చమక్కుగా ఉండేట సంస్కృతంలో వర్ణిస్తున్నాడు, చమత్కృత్య చమత్కృత్య చమక్ చమక్ ప్రకాశిస్తూ ఉండేట చక్కగా. ఏమిటి చంద్రలోకం వచ్చిందండి, చంద్రలోకం అంటే మరి చక్కగా వెన్నెలా గిన్నెలా బాగా ప్రకాశమానంగా ఉంటుంది కదా. ఆ చంద్రుడు ఆ చంద్రలోకం ఆయన ఎందుకు అధిపతి అయినాడు, అసలు ఆయన స్థితి ఏమిటి, ఎవరు ఏమిటో ఇప్పుడు మళ్ళీ చెబుతున్నారు. ఇది చంద్రుడి యొక్క లోకమయ్యా. అత్రి బ్రహ్మ యొక్క మానస పుత్రుల్లో మొట్టమొదటి పుట్టినటువంటి వాళ్ళు అత్రి మహర్షి అండి. అత్రి అనసూయుల కుమారులే కదా, దత్తాత్రేయుడు, దుర్వాసుడు, ఈ చంద్రుడు. మూడు రూపాలలో ముగ్గురు వెళ్ళారు కదా వరం ఇస్తామని, ముగ్గురు ఇచ్చారు కదా. అందువల్లనే ఈ చంద్రుడు అత్రి యొక్క కుమారుడు అన్నమాట. బ్రహ్మగారికి మనవడు అవుతాడు వరుసకి, ఆయన కుమారుడు అత్రి, అత్రి యొక్క కుమారుడితడు. బ్రహ్మణో మానసాత్ పూర్వం ప్రజాసర్గం విధిస్తద అనుత్తరం నామ తపో ఏన తప్తం తత్పురా. చాలా మనం చెప్పడానికి వీలేదంత సర్వోత్కృష్టమైనటువంటి తపస్సు చేశాడు. ఏంటంటే త్రీణి వర్ష సహస్రాన్ని 3000 సంవత్సరాలు తపస్సు చేశాడు, దివ్య సంవత్సరాలు. ఊర్ధమాచక్రమే ఎవరంటే అత్రి మహర్షి 3000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయన యొక్క రేతస్సు ఉంది ఊర్ధ్వానికి వెళ్ళింది, పైకి వెళ్ళింది ఆయన యొక్క తేజస్సు రేతస్సు. అది సోమత్వాన్ని పొందింది, అమృతత్వాన్ని పొందింది ఊర్ధ్వరేతస్సు కూడా అనమాట ఆయన మహానుభావుడు. నేత్రాభ్యాం ఆ రేతస్సు పైకి వెళ్ళి కన్నుల్లో నుంచి క్రిందకు జారిందండి, స్రవించిందనమాట. అది స్రవించి ఏమైంది, 10 విధాలుగా అయింది. తమ్ గర్భం విధినాధిష్ట దశదేవ్యో దధుస్తద. ఆ తేజస్సునున్నదే అత్రి మహర్షి యొక్క తేజస్సును, కన్నులలో నుంచి వచ్చిన ఆ తేజస్సును బ్రహ్మగారి ఆజ్ఞ ప్రకారం అష్టదిక్కులు భూమి ఆకాశములు మొత్తం అన్ని దిక్కులు కూడా భరించినాయి ఆ తేజస్సును. అవి సామర్థ్యం కాకపోయే సమర్థ్యం భరించలేకపోయినాయి ఆ తేజస్సును. మళ్ళీ తర్వాత ఏం చేశాడయ్యా అంటే ఆ గర్భం కాస్తానే వాళ్ళు దిక్కులందరూ కూడా దిగంగనలందరూ కూడా పడేసేసారు, అది కాస్త భూమి మీద పడింది. పతితం సోమమాలోక్య బ్రహ్మ లోకపితామహ. లోకపితామహుడైన బ్రహ్మగారే ఆ అత్రి మహర్షి యొక్క తేజస్సు వాళ్ళు భరించలేకపోయినారు 10 దిక్కులు, అందువల్ల క్రింద పడింది. ఆ క్రింద పడినటువంటి ఆ పిల్లవాడిని దూచాడు, అక్కడ పిల్లవాడైనాడు క్రింద పడ్డాడు. రథం ఆరోపయామాస లోకానాం హితకామ్యే, లోకములకు క్షేమం చేయాలి అనేటువంటి దృష్టితో తన రథం ఎక్కించుకొని బ్రహ్మగారు 21 పర్యాయములు ఈ భూప్రదక్షిణం చేయించాడండి. పుట్టినటువంటి పిల్లవాడిని తన రథంలో ఉంచుకొని త్రిసప్తకృతో ద్రోహిణ చకార అముం ప్రదక్షిణం తస్యయస్త్వఖిలం తేజ పృథీమన్వపద్యత. అప్పుడు అతని యొక్క తేజస్సు భూమి మీద పడింది, దానిలో నుంచి ఔషధులన్నీ కూడా ఆవిర్భవించినాయి అన్నమాట. దాని చేతనే ఈ భూమి అంతా కూడా ధరింపబడుతుంది. సరబ్ధ తేజ భగవాన్ బ్రహ్మణా వర్ధిత స్వయం. ఆ పిల్లవాడిని బ్రహ్మగారే పెంచాడు, బ్రహ్మగారి చేతుల మీదుగా పెరిగాడు ఆ పిల్లవాడు, అత్రి యొక్క కుమారుడు. తపస్తేపే మహాభాగ పద్మానాం దశతీర్దశ. పద్మానాం దశతీర్దశ, దశ దశ అంటే 100 అంటే పద్మ అనే ఒక సంఖ్య ఉంది, అది చాలా 100,000 సంవత్సరాలు. ఆ పద్మ అనేటువంటి సంఖ్యలో 100 సంవత్సరాలు పద్మ సంవత్సరాలు అతడు తపస్సు చేశాడు. వారణాసికి వెళ్ళి తపస్సు చేశాడండి, పరమ పావనమైన వారణాసి క్షేత్రానికి వెళ్ళి తన పేరుతో ఒక లింగాన్ని స్థాపించాడు. ఆ పేరు చంద్రేశ్వరుడు, అది కూడా సిద్ధలింగాలలో మొదటి 14 ఉన్నాయి, ఆ 14 ఇంట్లో అది కూడా ఒకటి. తన పేరుతో స్థాపించాడు. బీజ ఔషధీనాం తోయోనాం రాజాభూత్ అగ్రజన్మనం. ఔషధులకు రాజైనాడు అతడు, బీజముల విత్తనములన్నిటికీ కూడా రాజైనాడు, తోయములకు రాజైనాడు, బ్రాహ్మణులకు రాజు అండి. చంద్రుడు బ్రాహ్మణులకు రాజు, తపస్సు చేసి ఆ రకంగా అతను ప్రఖ్యాతి పొందాడు. ప్రసాదాత్ దేవదేవస్య విశ్వేశస్య పినాకిన. విశ్వేశ్వరుడైనటువంటి జగన్నాథుడైన ఆ పినాకుని యొక్క అనుగ్రహ విశేషం చేతను అంత గొప్పవాడైనాడు అతడు. ఆ విశ్వేశ్వరుని గురించి తపస్సు చేసి అక్కడ ఒక బావి దవ్వాడు, దాని పేరు అమృత కూపం అని అంటారు దాన్ని. యస్య అంబుపాన స్నానాభ్యాం నరో అజ్ఞానాత్ ప్రముచ్యతే. ఆ చంద్రకూపము అంటారు దాన్ని, దాన్నే అమృత కూపం, ఇప్పుడు చంద్రకూపం అంటున్నారు. ఆ నీరు గనక త్రాగుతేట అంటే వాళ్ళు అజ్ఞానము నుండి ప్రముచ్యులవుతారు, విముక్తులవుతారు. అజ్ఞానమే కారణం జన్మజన్మలకు. ఎప్పుడైతే అజ్ఞానము నుండి విముక్తులు అవుతారో ఇంకా ముక్తి వచ్చేసేస్తుంది, అమృతత్వం సిద్ధిస్తుంది అని అర్థం. తుష్టేన దేవదేవేన సముళవు యో ధృతస్వయం, సంతోషించి ఆ తపస్సుకి దేవదేవుడైనటువంటి ఆ మహాదేవుడు ఆ చంద్రుడిని తన శిరస్సు పైన ఉంచుకున్నాడు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి చంద్రుడి యొక్క గొప్పతనానికి? ఆదాయతాం కళామేకాం జగత్ సంజీవినీం పరం, 16 కళలు, ఒక కళని తన పైన దగ్గర ఉంచుకున్నాడు. ఆ తరువాతి కాలంలో ఏమైంది అంటే నక్షత్రములన్నిటినీ, దక్షుడు కుమార్తెలైనటువంటి రోహిణి మొదలైనటువంటి వాళ్ళందరినీ వివాహం ఆడాడు చంద్రుడు. అందులో రోహిణి పైన ఎక్కువ ప్రేమగా ఉంటూ ఉండేవాడు, మిగిలినటువంటి వాళ్ళని సరిగా చూచేవాడు కదా, అందరూ కూడా సోదరులే, సోదరీమణులే వాళ్ళందరూ కూడా. వాళ్ళు వెళ్ళి దక్షుడికి చెప్పారు. దక్షుడు అప్పుడు శపించేశాడు, నీకు క్షయ రోగం రావుగాక అని. అప్పటి నుంచి అతను ఇంకా క్షయమైపోతూ ఉన్నాడు. దాన్ని మళ్ళీ వెళ్ళి చెప్పుకుంటే దాన్ని కాస్త మార్చారు చివరికి. మళ్ళీ ఏ రకంగా మార్చారంటే, ఒక పక్షంలోనూ రోజు రోజు అట్లా క్షయమవుతూ ఉంటాడు, మళ్ళీ తర్వాత రెండవ పక్షంలో వృద్ధి పొందుతూ. అమావాస్య నాడు అస్సలు ఉండడు కదా అతను, మళ్ళీ ఎలా ఇతను వృద్ధి పొందుతున్నాడంటే, ఒక కళ శివుని యొక్క నెత్తిపైన ఉన్నది, శిరస్సు పైన ఉన్నది, ఆ ఒక కళ, ఆ కళతో ఇతడు మళ్ళీ వృద్ధి పొందుతూ ఉంటాడు. ఈ 15 కళలు నశిస్తాయి, 15 కళలతో వృద్ధి పొందుతాడు, 15 కళలు కృష్ణపక్షంలో క్షీణిస్తాయి, మళ్ళీ పరమేశ్వరుడి శిరస్సు పైన ఉన్న 16వ కళ ద్వారా ఇతడు మళ్ళీ పుంజుకుంటాడు రోజు రోజుకి. అది ఆ రకంగా చంద్రుడు మళ్ళీ ఈ రకంగా సోముడవుతూ ఉంటాడు. రాజసూయం సమాజ క్వే సహస్రశత దక్షిణం, రాజసూయ యాగం చేశాడండి. ఇప్పుడు ఇతను తపస్సు చేసి శివుడు వరాలు పొందాడు, రాజసూయ యాగం చేశాడు. అన్ని లోకాల్లో వాళ్ళని పిలిచాడు, వేలాది వేలాది వందలు వందల వేలు దక్షిణలు ఇచ్చాడు. 3 లోకాల వాళ్ళని, బ్రహ్మర్షులందరినీ పిలిచాడు, ఇంకా మిగిలిన అందరినీ సభలో ఉంచాడు వేద ఆ యజ్ఞంలో. హిరణ్య గర్భుడు ఆయన బ్రహ్మగారే, ఋత్విక్కు యజ్ఞం చేయించిన ఆయన బ్రహ్మగారు. ఇంకా సభలో ఇంకా యజ్ఞం చేయించేవాళ్ళు ఎవరయ్యా అంటే అత్రి మహర్షి, భృగు మహర్షి, భృగు సామాన్యుడు, అత్రి మహర్షి, వీళ్ళంతా కూడా ఋత్విక్కులు. సదస్యోభూతో హరితశ్చ హరితుడు, ఇంకా రకరకాల మునులందరూ కూడా ఆ సభలో ఉన్నారండి. సిని అని, కుహు అని, ద్యుతి అని, పుష్టి, ప్రభావసు, కీర్తి, ధృతి, లక్ష్మి అని, నవ లక్ష్మి కాదు రండి ఆమె పేరు శోభ, వీళ్ళు 9 మంది నవదేవీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సేవించారు. ఆ చివరిలో యజ్ఞం చేసండి అంతా కూడానే పార్వతి ఉమతో కూడినటువంటి శివుణ్ణికి సమర్పించాడు ఆయన ఆరాధించి. ఉమయా సహితం రుద్రం సంతర్ప్య అధ్వర కర్మణ, ఆ యజ్ఞంలో ఉమాసహితుడైనటువంటి పరమేశ్వరుణ్ణి బాగా పూజించాడు, తృప్తి పొందింపజేశాడు. అందువల్ల ఆయన కూడ సోమ అని పేరు వచ్చిందండి. సోమ అంటే ఏంటంటే ఉమ అంటే పార్వతీదేవి, స ఉమా సోమ అంటే ఉమతో కూడినటువంటి వాడు, అంటే శివుడే ఒక రకంగా. ఆ ఉమతో కూడినటువంటి శివుణ్ణి ఇతడు పూజించడం వల్ల యజ్ఞకర్మలో ఇతనికి కూడా సోముడు అనేటువంటి పేరు వచ్చింది. సోముడు అంటే చంద్రుడు అని అర్థం ఉన్నది, శివుడు పరంగానేమో ఉమతో కూడినవాడు శివుడు అని అర్థం కూడా ఉందన్నమాట. సోముని అందుకే మన సోమవారమే శివునికి సంబంధించినటువంటి నక్షత్ర ఇష్టమైనటువంటి రోజు అన్నమాట. అందుకే శివాలయాలలోనే సోమవారమే మహాశివరాత్రి నాడు ఎలా చేస్తామో సోమవారం నాడు కూడా అభిషేకం చేయటం అనేటువంటిది సాంప్రదాయకంగా సాంప్రదాయజ్ఞులైనటువంటి శివాలయాలలో జరుగుతూ ఉంటుంది. సోమవారం అట్లా చెయ్యాలి. కాశీలో కూడా సోమవారం అంటే భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు విశ్వనాథుడిని దర్శించడానికి. సోమవారం సోమ ఇతి ఖ్యాత దత్తాం సోమేన శంభున తత్రైవ తప్తవాన్ సోమ తపః పరమ దుష్కరం. చాలా అక్కడే రాజసూయ యాగం చేశాడు, అక్కడే గొప్ప తపస్సు చేశాడు అంతకుముందు ఆ వారణాసిలోనే, అక్కడే బ్రాహ్మణులందరినీ సంతోషపెట్టాడు. సోమోస్మాకం బ్రాహ్మణానాం రాజా త్రైలోక్య దక్షిణ, తపస్సు అక్కడ చేశాడు, రాజసూయ యాగం చేశాడు, దక్షిణలిచ్చి బ్రాహ్మణులను సంతృప్తిపరిచాడు. ఎక్కడ? వారాణసిలో. వారాణసిలో ఏ అల్పం చేసినా ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందులో ఇంత గొప్పగా చేశాడండి, ఇంకా అతని యొక్క గొప్పతనం ప్రభావం ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవలసిందే. వారణాసిలో ఏది చేసినా ఎక్కువ ఫలితమేనండి, ఇంకా చెప్పడానికి వీళ్ళ. సోముడు అంత గొప్పవాడు కావడానికి కారణం, వీళ్ళంతా దిక్పాలకులు కావడానికి కారణం వారాణసి మహిమ, విశ్వనాథుని సాన్నిధ్యం, గంగా తీరం, ఈ మూడింటి యొక్క ప్రభావం చేత వాళ్ళంతటి గొప్పవాళ్ళైనారు. సోమో బ్రాహ్మణులందరూ అన్నారు, ముల్లోకాలలో ఉన్న బ్రాహ్మణులందరికీ దక్షిణలు ఇచ్చేటప్పటికీ సోమోయం సోమోస్మాకం బ్రాహ్మణాం రాజా త్రైలోక్య దక్షిణ, ముల్లోక బ్రాహ్మణులను సంతృప్తి పొందించాడు ఇతడికి మాకు రాజు అన్నారు. మామూలుగా పంచాంగ శ్రవణం చేసేటప్పుడు కూడా చంద్రుడు ఈ సంవత్సరానికి రాజు, బ్రాహ్మణులకు బాగా ఉంటుంది అని చెప్పి చెబుతూ ఉంటారు. సోమోస్మాకం బ్రాహ్మణానాం రాజా త్రైలోక్య దక్షిణ తత్రైవ దేవదేవస్య విలోచన పదంగత. ఆ వారణాసిలోనే దేవదేవుడైన విశ్వేశ్వరుడికి కన్నుగా కూడా అయినాడు. చూడండి, శిరస్సున ఒక కళ, మూడు కన్నుల్లో అగ్ని ఒకడు, చంద్రుడు సూర్యుడు అగ్ని కదా. నేత్రత్వాన్ని కూడా ఆ వారణాసిలోనే పొందాడు. దేవేన ప్రీత మనస త్రైలోక్య ఆహ్లాదయేతవే తమ్మమాశ్చ పరామూర్తి ఇచ్చుక్త స్తపోబల. సంతోషించి ఆయన, పరమేశ్వరుడు నా మూర్తుల్లో నువ్వు ఒకడివి అన్నాడు. అష్టమూర్తులని నిన్న చెప్పుకున్నాం. అష్టమూర్తులు అంటే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞం చేసేటువంటి ఆయన యజమాని. చంద్రుడు కూడా శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకడు. నువ్వు నా మూర్తుల్లో ఒకడివి అని కూడా చెప్పాడు ఆయన. జగత్తవోదయం ప్రాప్త్య భవిష్యతి. నువ్వు గనక ఉదయించావా, జగత్తంతా కూడా ప్రసన్నం అవుతుంది. అన్ని సూర్యతాపాలు, అన్ని తాపాలు పోతాయి, హాయిగా ఉంటుంది. తత్పీయూషమయర్హస్తై స్పష్టమే తచ్చరాచరం. నీ చరాచరమైనటువంటి ఈ ప్రపంచమంతా నీ స్పర్శ వల్ల ఉజ్జీవనమవుతూ ఉంటుంది. భానునా భానుతాప పరీతంచ పరాం గ్లానిం విహాస్యత్. పగలంతా సూర్యుని యొక్క తాపంచేత గ్లాని పొందినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ తాపమంతా పోతూ ఉంటుంది అని ఈ రకంగా పరమేశ్వరుడు అనేకములైనటువంటి వరాలు ఎంతో సంతోషంతో ఇచ్చాడు. ద్విజరాజ తపస్తప్తం యదచ్చుగ్రం త్వయాత్రవై యచ్చా క్రతుక్రియోసర్గ త్వయామక్ష్యన్ నివేదిత. ఆయనతో శివుడు అంటున్నాడండి చంద్రుడితో, నువ్వేమో తపస్సు చేశావు ఇక్కడ నన్ను గురించి, అంతేకాకుండా యజ్ఞములు ఇక్కడే నువ్వు చేశావు, అదంతా నాకు, యజ్ఞ ఫలమంతా నాకు సమర్పించావు. భగవంతుడికి సమర్పణ చేసి చేయాలండి. మనం కూడా ఇప్పుడే నారాయణ అయితే సమర్పయామి అంటుంటాం. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం అంతా కూడా నారాయణ ఏతి సమర్పయామి. లేదంటేనే తత్సద్ బ్రహ్మార్పణమస్తు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మకు అర్పణ చేస్తూ ఉంటాం. నువ్వు ఇక్కడంతా కూడా నాకు సమర్పించి చేసావు అంతా కూడా. తతోత్ర లింగే, ఇక్కడ లింగస్థాపన చేసావు చంద్రేశ్వరుడని. నీ పేరుతో ఈ లింగము ప్రఖ్యాతి కాంచుతుంది. ఈ లింగంలో నేను పార్వతీదేవితో కలిసి నేను ఇక్కడ ఉంటూ ఉంటా, నిన్ను ధరించి. ప్రతిమాసం పంచదశ్యాం శుక్లాయాం సర్వగోప్యం. నేను అంతటా ఉంటాయి, ఒకచోట ఉండేవాడిని ఏం కాదు, కానీ ఇక్కడ విశేషంగా ఆ రోజు ఉంటా. ప్రతి పూర్ణిమ రోజు నేను ఇక్కడ ఉంటానండి. ఎప్పుడంటే ప్రతి నెల, ప్రతి నెల పూర్ణిమ రోజు శుక్లపక్షంలో నేను ఇక్కడ ఉంటూ ఉంటా. పూర్ణిమ శుక్లపక్షంలోనే కదా వచ్చింది. అహోరాత్రం వశిష్ట్యామి త్రైలోక్యైశ్వర్య సంయుత. అహోరాత్రములు ఉంటా పూర్ణిమ రోజు ముల్లోకములకు ఐశ్వర్యాన్ని సమకూరుస్తూ, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ మనోరథాలు తీరుస్తూ. తతోత్ర పూర్ణిమాయాంతు కృత స్వల్పాపి తత్క్రియ. ప్రతి నెల పూర్ణిమ నాడు మీరు అక్కడ దానం చేయండి, హోమం చేయండి, జపం చేయండి, స్నానం చేయండి, దర్శనం చేయండి, ఏదైనా సరే జప హోమ అర్చన ధ్యాన దాన బ్రాహ్మణ భోజన మహాపూజ సా నూనం మమ ప్రీత్యై భవిష్యతి. నిశ్చయంగా చెబుతున్నా అది నాకు సంతోషాన్ని కలుగజేస్తుంది. అక్కడ కనుక జీర్ణోద్ధరణ చేస్తే, లేదా అక్కడ నాట్యం చేయటానికి కానీ, మన నాట్యం చేసినా నృత్యం చేయటానికి, వాద్యములు రోజు వినిపించడానికి ఏర్పాట్లు కనుక చేస్తే, అదంతా కూడా చంద్రేశ్వరే కృతం సర్వం తదా అనన్యాయ వర్త అనంత్యాయ భవతి. చంద్రేశ్వరుడు కొరకు మీరు ఏది చేసినా అది అనంతమైనటువంటి ఫలాన్ని మీకు ఇస్తూ ఉంటుంది. ధ్వజారోపణం చేసిన ధ్వజం పైన దేవాలయం మీద నిర్మాణం చేయటం, తపస్సులకు యతులకు వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసుకున్న యతిభిక్షలు, ఏది చేసినా సరే దాని యొక్క ఫలితం అనంతంగా ఉంటుంది. నీకు మరొక విషయం కూడా, రహస్యమైన విషయం చెబుతున్నానయ్యా. ఓ చంద్రుడా విను, నేను చెప్పినటువంటి నాస్తికులకు వేద విద్రోహులకు చెప్పవాకు నేను చెప్పినటువంటి విషయం, ముఖ్యంగా అమావాస్య సోమవారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ఏం చేయాలంటే, ముందుగా త్రయోదశి నాడు శని ప్రదోషం అంటాం, శని త్రయోదశి నాడు శివాలయాలలో ప్రదోషకాలంలో ప్రత్యేకించి అర్చన చేస్తూ ఉంటాం. మనం ఒక రకంగానే ప్రదోషకాలంలోనే ప్రారంభిస్తున్నాం, శివుని యొక్క కథ చెప్పుకుంటున్నాం. అది చాలా విశేషం, అది చెప్పేటువంటి నాకు విశేషం, విన్నటువంటి మీకు విశేషం. సూర్యుడికి చాలా ప్రియకరమైనటువంటి శివుడికి ఈ సమయం అన్నమాట ప్రదోషకాలం. శనిత్రయోదశిలో నాడు ప్రదోష సమయంలో ఏం చేయాలంటే, శివుణ్ణి పూజించాలి. నిత్యక్రియలన్నీ చేసుకుని త్రయోదశి నాడు చక్కగా శని ప్రదోషంలో ఆయన్ని పూజించాలి. ఆ రోజు నక్తం ఉండాలి, రాత్రి దాకా భోజనం చేయకూడదు. అదే రోజు నియమం తీసుకోవాలి, ఆ త్రయోదశి నాడు సాయంకాలమే నియమం తీసుకోవాలి. అంటే చతుర్దశి ఏమవుతుందంటే ఆదివారం అవుతుంది, శనివారం కదా త్రయోదశి. శనివారం నాడు త్రయోదశి నాడు అక్కడ స్నానము అది చేసి ఉదయం నిత్యక్రియలన్నీ చేసుకొని ఉదయం సాయంకాలం పూట ఆ పూజ ఇవన్నీ చేసి ఇక నియమం తీసుకుంటాం. ఆ రోజు నక్తం ఉండి రాత్రిపూట భోజనం చేయొచ్చు పరిగృహ్యచ. ఆ తర్వాత ఏం చేస్తామంటే మరుసటి రోజు ఉన్నదే చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి, జాగరణ చేయాలి. ఆ తర్వాత సోమవారం వస్తుంది, ఆదివారం చతుర్దశి అవుతుంది, అమా సోమవారం వస్తుంది, దాన్ని కుహుయోగం అంటాం. ఆ రోజు స్నానం చేయాలి, చంద్రో కూపం ఉన్నదిగా ఆ చంద్రకూపపు నీటితో స్నానం చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి, అన్ని దేవర్షి పితృతర్పణాలు చేసుకోవాలి. ఉపచంద్రోవ తీర్థేషు అచంద్రోదకంతో ఆ కూపం పక్కన శ్రాద్ధం చక్కగా ఆచరించాలి. ఈ శ్రాద్ధంలో ఆవాహనం అర్ఘ్యం ఇవన్నీ ఉండవు, ఆ రకంగా పిండములు పెట్టాలి. వసు రుద్ర ఆదిత్య ఇవన్నీ సుత స్వరూప పురుషత్రయం, వసురూపం రుద్రరూపం అంటే పితృపితామహ ప్రపితామహులు మాతామహులు వీళ్ళందరికీ కూడా, మిగిలిన మన గోత్రీయులకి గురువుకి మామ బంధువులు వాళ్ళందరికీ పేర్లన్నీ ఉచ్చరించి పిండములు పెట్టాలి. కురువన్ శ్రాద్ధం తీర్థేస్మిన్ శ్రద్ధయోత్ హరతేఖిలం. ఆ రకంగా అక్కడ తీర్థంలో శ్రాద్ధం పెట్టి అందరూ కూడానే ఉద్ధరింపబడతారు. మనం ఎవరి పేరుతో పిండములు పెట్టారో వారంతా కూడా ఉద్ధరింపబడతారు. గయాయాం పిండదానేన యథా తుష్యంతి పూర్వజా. గయలో పిండ ప్రదానం చేత ఎలా సంతోషిస్తారో ఇక్కడ పిండ ప్రదానం చేత అందరూ సంతోషిస్తూ ఉంటారు. గయాయాం చే యథా తథా చంద్రోదకుండేత్ర శ్రాద్ధైస్తుప్యం తుష్యంతి పూర్వజా. మన పూర్వులందరూ సంతోషిస్తారు. గయాయాం చే యథా ముచ్చేత్ సర్వర్ణాత్ పితృజాన్నర. సర్వ ఋణముల నుండి కూడా పితృదేవతలు విముక్తిని పొందుతూ ఉంటారు అమావాస్య సోమవారం నాడు. ఈ రకంగా అక్కడ మనం చేయాలి. అందుకే పూర్ణిమ నాడు అక్కడ వెళ్ళి స్నానం చేస్తే చాలా మంచిది. తర్పణాలు వదలుదలుచుకున్నటువంటి వాళ్ళు కనీసం తర్పణమన్నా వదలాలి, లేదా నీటిని తాకినా చాలు అని చెప్పి చెబుతున్నారండి. తథా ప్రముచ్యతే చంద్ర చార్నాతు చంద్రోదే పిండదానత. ఆ చంద్రకూప జలంతో పిండదానం చేయటం వల్ల అందరూ సంతోషిస్తారు. అప్పుడు మన పితృదేవతలుట అనుకుంటూ ఉంటారట, యదా చంద్రేశ్వరం ద్రష్టుం యాయాత్ కోపి నరోత్తమ. ఎవడైనా చంద్రేశ్వరుని చూడటానికి వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారటండి. తదా నృత్యంతి ముదితా తత్పూర్వ ప్రపితామహ. మన పూర్వ ప్రపితామహులందరూ నాట్యం చేస్తూ ఉంటారట, ఎవరైనా వస్తారా అని చెప్పి వస్తే ఇంకా నాట్యం చేస్తారట వాళ్ళు. ఆ చంద్రోదక తీర్థంలో తర్పణం ఎవడైనా చేయకపోతాడా నా వాళ్ళలో నా వంశీయుల్లో అనుకుంటూ ఉంటారట. పోనీవాడు తర్పణం చే శ్రార్థం పెట్టకపోతే పెట్టబోయినాడు, తర్పణం చేయకపోతే చేయబోయినాడు. తత్తీర్థ సంస్పర్శాత్వ స్వతృప్తిర్ భవిష్యత్. కనీసం వచ్చి ఆ చంద్రకూప తీర్థాన్ని తాకినా మాకు సంతృప్తి అవుతుంది, ఆపనైనా చేయకపోతాడా మా వంశీలో ఎవడైనా వచ్చి అని చెప్పి పితృదేవతలు అనుకుంటూ ఉంటారటండి నిత్యం కూడా. స్పృశేన్నాపి యదా మంద తదా ద్రక్ష్యతి తృప్తి. కనీసం ఆ స్పృశించను కూడా స్పృశించడా మందభాగ్యుడు ఏం చేస్తాం అని చెప్పి వాడు బాధపడుతూ ఉంటారట. ఏవం శ్రాద్ధం విధా యాత్ర సృష్ట చంద్రేశ్వరం వ్రతి. ఈ రకంగా అక్కడ శ్రాద్ధం నిర్వహించి చంద్రేశ్వరలింగం దగ్గరికి వెళ్ళి దాన్ని స్పృశించి కాశీలో మనకు విశేషం ఏంటంటే చాలా ఎక్కడో కొద్ది తప్ప చక్కగా వెళ్ళి అన్ని లింగాలను దర్శించవచ్చు, దగ్గరికి వెళ్ళి స్పృశించవచ్చు. ఆ ఉత్తరాదిలో ఆ దోషం లేదు. మనకు ఈ దక్షిణాదిలో బాగా ఈ ఆచారాలు ఇవన్నీ కూడా ఇక్కడ బాగా ఉన్నాయి. అక్కడ కొద్ది మందిరాలు తప్ప చాలా వరకు మనం వెళ్ళి స్పృశించవచ్చు ఎవరినైనప్పటికీ. ఆ అదృష్టం కాశీలో ఉంది, ఇంకెక్కడా లేదు. అన్ని వర్ణాల వాళ్ళు వెళ్ళి హాయిగా ఆ లింగాలపైన మనమే గంగాజలంతో అభిషేకం చేయొచ్చు, హాయిగా స్పృశించవచ్చు, నమస్కారం చేయొచ్చు. ఈ రకంగా అప్పుడు వెళ్ళి చంద్రేశ్వరుని చూడాలి, ఆ బ్రాహ్మణులకు భోజనం చేయాలి, తర్వాత తను పారణ చేయాలి. ఇది విధానం అండి. ఏవం వ్రతే కృతే కాశ్యాం సదర్శే సోమవాసరి అమావాస్య సోమవారం నాడు ఇలా కనుక చేసినట్లయితే నా యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళందరూ కూడా పితృ ఋణము నుండి విముక్తిని పొందుతారు. అత్ర యాత్రా మహాచైత్ర్యాం కార్యాక్షేత్ర నివాసి. క్షేత్రంలో ఉంటున్నారు, మేము ఇక్కడే ఉంటాం కాశీలోని. క్షేత్ర సన్యాసులు అంటే క్షేత్రం విడిచి రాకుండా అక్కడ మేమే అక్కడే ఉంటామని. ఒక రకంగా చెప్పాలంటే ఈ శీతాకాలంలో కూడా విడిచి రాకూడదండి, వెళ్ళిన తర్వాత అక్కడంటే అక్కడే ఉండాలి. అట్లా ఉండేవాళ్ళు ఒక 10 మంది మాత్రం ఉన్నారు ఇప్పుడు కాశీలో మన ఆంధ్రలో. మిగిలిన 70-80 మంది శీతాకాలంలో వెళ్ళి వచ్చేవాళ్ళే కాశీ నుంచి. ఒక మళ్ళీ మహాశివరాత్రి చేరుకుంటారు డిసెంబర్లో వచ్చి. చైత్రమాసంలో పూర్ణిమ నాడు క్షేత్రంలో ఉండేవాళ్ళు చంద్రేశ్వర యాత్ర చేయాలి. ఈరోజు పెద్ద సమస్య వచ్చి పడుతుంటుంది చైత్ర పూర్ణిమ నాడు. చిత్రగుప్తుడు స్థాపించిన లింగం ఉంది చిత్రగుప్తేశ్వరుడు అని చెప్పి ఆయన్ని ఆ రోజే చూడాలి. అందరికీ చిత్రగుప్తుడు అంటే భయం కదా, అందువల్ల అక్కడికి వెళ్ళి ముందు చూస్తారు. కానీ చంద్రేశ్వరుడి దగ్గరికి ఎవరు రా, ఈ రెండు యాత్రలు చేయాలి. ఇదేమో కాశీపుర దగ్గర ఉన్నది చిత్రగుప్తేశ్వరలింగం, కాశీదేవి దగ్గరలో ఉన్నది చిత్రగుప్తేశ్వరలింగం. ఇది చూడబోతేనేమో మా సింధియా ఘాట్ పైకి వెళ్తే కానీ చంద్రేశ్వరుడు, దీని దూరం వేరు, ఇది ఇది ఇటుంది ఇది ఇటుంది అనమాట. ఆ రోజు అసలు రెండు యాత్రలు చేయాలి. అక్కడ చంద్రేశ్వరుణ్ణి పూజించడండి. ఎక్కడ ఉన్నప్పటికీ అఘౌఘ పటలింబిత్వ సోమలోకము వాప్స్యతి, పాపములన్నింటినీ కూడా పోగొట్టుకొని చంద్రలోకంలో నివసిస్తారండి చంద్రేశ్వరుణ్ణి పూజించినటువంటి వాళ్ళు. కలవు చంద్రేశ మహిమ నాభాగ్యైరవ గమ్యతే, చంద్రేశ్వరుడు మహిమ భాగ్యం లేని వాళ్లకు వినిపించదు. ఇక్కడ మన దేవాలయ నిర్వాహకులు నాలాంటి నేనంత పండితుణ్ణి కాకపోయినా కాశీయందు భక్తి గలవాణ్ణి, నా వంటి వాడి చేత చెప్పించి మీ అందరినీ వినిపింపజేస్తున్నారంటే ఆ భాగ్యం మరి ఎవరిదో ఆలోచించుకోండి. ఎంత భాగ్యం ఉంటేనో ఆ చంద్రేశ్వరుడు యొక్క మహిమ మీరు వింటున్నారు. అభాగ్యులైన వాళ్ళు చంద్రేశ్వరుడి మహిమ తెలియదుట, మీరందరూ కూడా భాగ్యవంతులు. అన్యచ్యతే ప్రవక్ష్యామి పరంగృక్ష్యం నిశాపతే. ఇంకొకటి, చాలా పీఠాలు ఉన్నాయి కాశీలో. యమధర్మరాజు స్థాపించిన లింగం ఉన్నది విశాలాక్షి దగ్గర, వచ్చినప్పుడు చెప్పుకుందాం. అది ధర్మపీఠం అంటారు. మొన్న రోజు చెప్పుకున్నాం అగ్ని దేవుని యొక్క తండ్రి విశ్వామిత్రుడు తపస్సు చేశాడు, అదేది ఆత్మావిరేశ్వర లింగం, చాలా గొప్పది సిద్ధలింగాల్లో అని చెప్పుకున్నాం. దాన్ని పంచముద్రా పీఠం అంటాం. ఇది ఉన్నదే సిద్ధయోగీశ్వర పీఠం. అమ్మవారు ఇక్కడ సిద్ధేశ్వరి అనే పేరుతో ఉంది ఈ మందిరంలో. అందువల్ల దానికి అంత గొప్పతనం వచ్చింది అసలు అక్కడ ఆ ప్రాంతానికి. అక్కడ లింగం స్థాపించి ఈయన తపస్సు చేశాడు. ఆ ఎందరో అక్కడ లక్షలాది మంది కోట్లాది మంది అక్కడ సిద్ధిని పొందారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషం వంటిది. విగ్రహం చిన్నదే, ఆ మందిరంలో సిద్ధేశ్వరి ఉంటుంది, ఆ తర్వాత ఈ చంద్రేశ్వరుడు ఉంటాడు, సిద్ధేశ్వరుడు ఉంటాడు, మరేదో ఇంకొక లింగం ఉన్నాయి. మొత్తం మూడు లింగాలు ఉంటాయి, అమ్మవారు ఉంటాయి, ఆ చంద్రకూపం ఉంటుంది. ఇవి మనం చూడవలసింది అక్కడికి వెళ్తే. ఇంకా ఒకటి చెబుతున్నా, దేవతల్లో రాక్షసుల్లో గంధర్వులు నాగులు విద్యాధరులు రాక్షసులు గుక్షకులు యక్షులు కిన్నరులు నరులు సప్తకోక్షస్తు సిద్ధనామత్ర సిద్ధా మమాగ్రత. అక్కడ 7 కోట్ల మంది సిద్ధిని పొందారు తండ్రి ఆ ప్రాంతంలో సిద్ధేశ్వరి పీఠంలో. షణ్మాసం హితాహారో ధ్యాయన్ విశ్వేశ్వర. అక్కడ 6 నెలలు నియమంగా ఆహారం తీసుకుంటూ ఆ సిద్ధేశ్వరి దేవిని గనక ధ్యానం చేసినట్లయితే ఆ చంద్రేశ్వరుని పూజించడానికి వచ్చే సిద్ధులందరూ మనకు ప్రత్యక్షంగా దర్శించవచ్చు అంటాడు. సిద్ధయోగీశ్వరి సాక్షాత్తు వరదాతస్య జాయతే, ఆమె సాక్షాత్తు వరములు ఇచ్చేటువంటి తల్లి. తవాపి మహతీ సిద్ధి సిద్ధయోగీశ్వరీక్షణాత్. నువ్వు ఇక్కడ తపస్సు చేశావు, లింగస్థాపన చేసి సిద్ధయోగీశ్వరి ఎక్కడుందో ఆ ముందు ఈయన లింగస్థాపన చేసి తపస్సు చేసి ఆమె దర్శనం వల్ల నీకింత సిద్ధి కలిగింది అని శివుడు చెబుతున్నాడు. సంతి పీఠాని అనేకాని చితవు సాధక సిద్ధి. ఈ భూమండలంలో మనం సాధించడానికి మన సిద్ధి పొందడానికి అనేక పీఠాలు ఉన్నాయి, అనేక క్షేత్రాలు ఉన్నాయి. పరం యోగీశ్వరి పీఠాత్ భూపృష్టే నాసు సిద్ధిదం. ఇది తొందరగా సిద్ధినిస్తుంది. ఇంత తొందరగా సిద్ధి ఇచ్చేటువంటిది ఈ భూమండలం మీద ఇంకొక పీఠము లేదు, సిద్ధేశ్వరి పీఠం. ఎత్ర చంద్రేశ్వరం లింగం త్వయేదం స్థాపిత, నువ్వే చంద్రేశ్వరుడు లింగం స్థాపించినటువంటి చోటు సిద్ధేశ్వరి పీఠమయ్యా. ఇదమేవ తత్పీఠం అదృశ్యం అకృతాత్మభి. ఆ పీఠం ఉన్నదే అంటే ఆ అమ్మ ఆ పాపాత్ములకు కనిపించదు, జితేంద్రియులైనటువంటి వాళ్ళకు మాత్రమే ఆమె కనిపిస్తుంది. జితక్రామ కోరిక లేని వాళ్ళు, క్రోధం లేని వాళ్ళు, లోభం లేనటువంటి వాళ్ళు, కోరికలు లేని వాళ్ళు యోగీశ్వరిని చూడగలుగుతారు. నా యొక్క శక్తి ఆమె, పరాశక్తి ఆమె. ఏతు ప్రత్యష్టమి జనాస్తథా ప్రతి చతుర్దశి, ప్రతి అష్టమి రోజు ప్రతి చతుర్దశి నాడు సిద్ధయోగీశ్వరి పీఠంలో పూజించినట్లయితే అష్టరూపాం అదృష్ట రూపాం శుభగాం పింగళాం అనే పింగళాదేవి అంటారు. ఆమెను కనుక సేవించినట్లయితే ధూప దీప నైవేద్యాదులతో ఇంకా ఇతి దత్వా వరాం శంభు, ఎంత అనుగ్రహం కలుగుతుందో చెప్పడానికి వీలేదని చంద్రుడికి వరం ఇచ్చి ఆ రకంగా ఆయన అంతర్ధానం చెందాడు. ఆ తర్వాత తదా ఆరభ్యచ లోకేస్మిన్ ద్విజరాజో అధిపో భవేత్. చంద్రుడు అప్పటి నుంచి బ్రాహ్మణులకు రాజైనాడు. దిశో వితిమిరా కుర్వన్ నిజై ప్రసుమరైకరై, తన కిరణ ప్రసారం చేతను చీకటిని పారద్రోలుతూ చక్కగా ప్రజలను ఆనందపరుస్తూ ఉన్నాడు. సోమవారం వ్రతం చేస్తారు కొంతమంది, సోమవారం ఉపవాసం ఉండి నక్త భోజనం చేస్తారు. ఒక కార్తీక మాసమే కాదు, ప్రతి సోమవారం ఉండేటువంటి వ్రతం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దాదాపుగా కాశీలో ఉన్నటువంటి వాళ్ళలో కనీసం 50% అయినా సోమవారం రాత్రిపూటనే భోజనం చేస్తూ ఉంటారు. సోమవార వ్రతకృత వీళ్ళంతా కూడానే సోమపానం చేసినటువంటి వాళ్ళు యజ్ఞయాగాదులో సోమప్రభేణ యానేన సోమలోకం వసంతి, వీళ్ళంతా సోమలోకంలో ఉంటూ ఉంటారు. ఈ రకంగా చంద్రేశ్వరుడి యొక్క సముత్పత్తిని గురించి, ఆయన యొక్క తపస్సును గురించి ఎవరైతే వింటారో వినిపిస్తారో వాళ్ళు చంద్రలోకంలో వాళ్ళు కూడా అందరి చేత పూజింపబడుతూ ఉంటూ ఉంటారు అని చెప్పి చెప్పారు. ఇది స్కందపురాణే కాశీఖండే సోమలోక వర్ణనామ చతుర్థోధ్యాయ సమాప్త. ఆ తర్వాత నక్షత్రలోకం అండి, అది పంచదశోధ్యాయ. ఒకసారి ఏమైంది అంటే దక్ష ప్రజాపతికి ఎట్లా బ్రహ్మగారి యొక్క అంగుష్టము నుండి పుట్టాడు దక్ష ప్రజాపతి. సృష్టి కొరకు, ప్రజా సృష్టి కొరకు ప్రజాపతుల్లో ఒకడు ఆయన దక్ష ప్రజాపతి, బ్రహ్మగారి యొక్క కుమారుడు అన్నమాట. ప్రజా వినిర్మాణే దక్ష జాత ప్రజాపతి, ఆయన కూడా ప్రజాపతుల్లో ఒకడు దక్ష ప్రజాపతి. ఆయనకు 60 మంది కుమార్తెలు ఉన్నారు. వాళ్ళంతా తపో లావణ్యలతో కూడినటువంటి వారు, సర్వ లావణ్యములతో ఒప్పేటువంటి వాళ్ళు, రోహిణి మొదలైనటువంటి 60 మంది కుమార్తెలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే వారణాసికి వచ్చారు. అక్కడ ఒక లింగం స్థాపించారు వరుణా సంగమం ఒడ్డున, అంటే ఉత్తరమున చివరి ఘాట్ అనమాట, ఇది వరుణా సంగమం అని చెప్పిన ఆదికేశవుడు ఉన్నాడు అక్కడ. ఆ వరుణా సంగమం ఒడ్డున ఒక లింగం స్థాపించారు. ఈ నక్షత్రములన్నీ కూడా స్థాపించినాయి కాబట్టి ఆ లింగం పేరు నక్షత్రేశ్వర లింగం. వాళ్ళు ఆ లింగమును స్థాపించి అక్కడ తపస్సు చేశారు. ప్రాప్య ఆరాధితో మహాదేవ సోమ అంటున్నారు. సోమ అంటే ఉమతో కూడినటువంటి, పార్వతీదేవితో కూడినటువంటి శివుణ్ణి గురించి వాళ్ళు తపస్సు చేశారు. ఆయన సంతోషించాడు, వరం ఇవ్వడానికి వచ్చాడు, మీరు వరం కోరుకోండి అన్నాడు. వీరంతా ఎంతో సంతోషించి అప్పటికి పెళ్లి కాల వీళ్ళందరికీ కూడా, ఈ దక్షుడు కుమార్తెలు 60 మందికి కూడా, మాకు వరం ఇవ్వదలుచుకుంటే మహాదేవా నీతో సమానుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు మాకు భర్త కావాలి, మా అందరికీ ఒకడే భర్త అన్నమాట. అట్లా కోరుకున్నారు వాళ్ళు, వరం కోరుకున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారు, లింగమును స్థాపించారు, అక్కడ తపస్సు చేశారు అన్నమాట. వరుణానది ఒడ్డున సంగమేశ్వరుడు యొక్క సమీపంలోనే అక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. పురుషుల్లాగానే బాగా నియమాలు పాటించి వాళ్ళు ఆ రకంగా తపస్సు చేశారు. అప్పుడు విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై అన్నాడు, మీకు నక్షత్రము అని పేరు పెట్టాడు వాళ్ళందరికీ. ఎందువల్లంటే పురుషులకు కూడా సఖ్యముగాని తపస్సు చేశారు, నా క్షాంతం అందువల్ల నక్షత్రం అని. క్షాంతం అంటే సఖ్యముగాని, వాళ్ళకు కూడా సాధ్యం కాదు. అలాంటి అసాధ్యమైనటువంటి ఘోరమైన మీరు తపస్సు చేశారు నియమములు పాటించి, అందువల్ల మీకు నక్షత్రములు అని పేరు వస్తుంది అన్నాడు. నక్షత్రం అంటే అది క్షాంతము కాని, పురుషులకు కూడా సాధ్యం కాని, సహింపలేని అంత గొప్ప తపస్సు చేశారు అని. కాబట్టి మీకు నక్షత్రములు అనే పేరు వస్తున్నది, మీరు పురుషుడు వలె తపస్సు చేశారు, అందువల్ల జ్యోతిష్చక్రంలో ఉన్నదే మీరంతా అగ్రగణ్యులై ఉంటూ ఉంటారు, మేషాది రాసులందరికీ కూడా మీరు ఉత్పత్తి స్థానం అవుతారు. ఎవరైతే ఔషధులకు అమృతానికి బ్రాహ్మణులకు ప్రభు అయితే ఉన్నాడో అతడు మీకు పతి భర్త అవుతాడు, చంద్రుడు మీ అందరికీ కూడా భర్త అవుతాడని ఆయన వరం ఇచ్చాడు. భవతీనాం ఇదం లింగ, ఆయన మరి చంద్రుడు శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకడు కదా, నీ వంటి వాడు కావాలన్నారుగా, ఆయన మూర్తి తప్ప ఇంకొకడు ఆయన వంటి వాడు ఎలా అవుతాడు, అందువల్ల అష్టమూర్తుల్లో ఒకడైనటువంటి చంద్రుడు నీ భర్త అవుతాడు అని చెప్పి చెప్పాడు. మీరు స్థాపించిన లింగము నక్షత్రేశ్వరుడు అనే పేరుతో పిలువబడుతుంది. ఎవరైతే ఈ లింగాన్ని పూజిస్తారో నక్షత్రలోకంలో ఉంటారు. ఇది చంద్రలోకానికి పైన ఉంది నక్షత్రలోకం. ఉపరిష్టాత్ మృగాంగస్య లోకో వస్తు భవిష్యతి, అన్ని నక్షత్రముల మధ్య మీరు గౌరవనింపదగినటువంటి వాళ్ళు అవుతారు. నక్షత్రములను ఎవరైతే పూజిస్తారో, కొంతమంది నక్షత్ర వ్రతం చేస్తారు, నక్షత్రం చూసి భోజనం చేస్తారు, అలాంటి వ్రతం చేసేటువంటి వాళ్ళు కూడా ఈ నక్షత్రలోకంలో నక్షత్రముల వలె ప్రకాశిస్తూ ఉంటారయ్యా. ఎవరికైనా నక్షత్ర దోషాలున్నా, గ్రహ దోషాలు, రాశి దోషాలు, బాధలు ఉంటే ఈ నక్షత్రేశ్వరుణ్ణి సేవించినట్లయితే, చూచినట్లయితే ఆ దోషాలన్నీ పోతాయని ఆ రకంగా పరమేశ్వరుడు వరాలు ఇచ్చాడు వాళ్ళకి. తర్వాత అగస్త్యుల వారు ఇవన్నీ కూడా లోపాముద్రతో చెబుతున్నాడు. ఈ కథలన్నీ కూడా విష్ణుదూతలు శివశర్మతో చెబుతున్నారు వైకుంఠానికి వెళ్తూ. ఇంతలో ఏమైందా, మరొక లోకం వచ్చిందండి. చాలా ప్రకాశమానంగా ఉన్నది, కనులకు ఆనందం కలిగిస్తూ ఉంది. ఇదేమి లోకం అన్నారు. చాలా కాంతిగా ప్రకాశిస్తున్నదయ్యా, ఏమిటయ్యా ఈ లోకం అని చెప్పి అడిగితే, అత్రినేత్ర ఈయన ఎవరో కాదయ్యా, బ్రహ్మగారి కుమారుడు అత్రి ఉన్నాడు కదా, అత్రి ఆ నేత్రోముల నుండి ఆవిర్భవించినటువంటి వాడు చంద్రుడు కదా, ఆ చంద్రుని కుమారుడు బుధుడు, ఇది బుధలోకము అని చెప్పి చెప్పారు. ముదం కుముదిని నాం ఇస్తనోది జగతాసహ అని చెప్పి ఈ చంద్రుడితో తేజస్సులో ఆయనతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరయ్యా, చంద్రుని యొక్క కుమారుడైనా. బృహస్పతే సవై భార్యామ ఐశ్వర్య మదమోహిత. చంద్రుడు తపస్సు చేశాడు, కాశీలో యజ్ఞం చేశాడు, బ్రాహ్మణులకు రాజైనాడు, ఔషధులకు పతి ఇంతైనాడు కదండి. అధికారం వచ్చేసేటప్పటికి మదం వచ్చింది, అహంకారం వచ్చింది. ఆ అధికారం అనేటువంటిది అలాంటిది, ఎంతటి వాడినైనా నే అధికారం వచ్చేటప్పటికి కన్ను మిన్ను గానడు. చంద్రుడికి కూడా ఇప్పుడు ఆ స్థితి కలిగిందా, అంత స్థితి వచ్చేటప్పటికన్నమాట. గురువుగారు అవుతాడు, దేవతల పురోహితుడు బృహస్పతి. ఆ బృహస్పతి యొక్క భార్యనే ఈయన కాస్త స్వీకరించాడు, బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయినాడు. అందులో బృహస్పతి ఈయనకేమవుతాడు, అత్రి మహర్షి యొక్క కుమారుడు చంద్రుడు కదా, అత్రి మహర్షి తర్వాత ఈ బృహస్పతి ఏమో అంగిరసుని కుమారుడు. వీళ్ళంతా సప్తర్షులు, అంటే వీళ్ళందరూ బ్రహ్మ యొక్క మానసపుత్రులు. అంగిరసుడు, అత్రి, వీళ్ళంతా సోదరుల క్రిందికి వస్తారు. అందువల్ల అత్రి మహర్షి యొక్క కుమారుడు దక్షుడు, చంద్రుడికి ఇది సోముడు, అంగిరసుని యొక్క కుమారుడేమో ఆయన. ఈ దక్షుడికి ఏమవుతాడు అంటే అత్రి మహర్షి బాబాయ్ అవుతాడు. బాబాయి యొక్క కొడుకు అవుతాడు గురువు, ఎవరు, బృహస్పతి. అంటే ఒక రకంగా సోదరుడే, సోదరుడు పత్నిని స్వీకరించాడండి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఒకవైపు దేవతా గురువు పత్ని, ఇంకొక వైపు పినతండ్రి యొక్క కొడుకు భార్య. ఎంత దోషం, జహార తరసా తారాం రూపవాన్ రూపశాలిని, ఆమె చాలా అందంగా ఉంటుంది, ఆమెను హరించాడు. దేవతలందరూ కూడా వారించారు, దేవర్షులందరూ వారించారు. నాయం కళ, ఇందులోనే వేదవ్యాసుల వారు కానీ అగస్త్యుల వారు కానీ అంటున్నారు, విష్ణుదూతలు, ఇది చంద్రుడి దోషం కాదంటారు. మరి ఈ పని చేయకూడదు కదా, ఇది చంద్రుని దోషం అంటే ఇది చంద్రుడి దోషం కాదుట. హిత్వా త్రినేత్రం కామేన కశ్యనో ఖండితం మనః. ఒక్క పరమేశ్వరుడు తప్ప స్త్రీలను చూచి కానీ వాళ్ళ క్రియగంటి చూపులకు వశం కాని వాళ్ళు ఎవరున్నారయ్యా, మన్మధుడికి వశం కాని వాళ్ళు ఎవరున్నారయ్యా, ఒక్క పరమేశ్వరుడు తప్ప అందరూ మన్మధుని యొక్క వశమయ్యేవాళ్లే. అందువల్ల ఈయన కూడా ఆ జాతిలో చెందినటువంటి వాడు, ఇది చంద్రుడి దోషం కాదు అని చెప్పి అంటున్నాడు అక్కడ అగస్త్య మహర్షి విష్ణుదూతలు. దాంతమేదభిత ప్రసారి ఎత్తక్షమాయ విధినా వినిర్మితం. అధికారం యొక్క దాని పరంపరని గురించి ఇక్కడ అనేక శ్లోకాలలో వివరించి అది ఏమైనా చేస్తుంది అధికారం కన్ను మిన్నకుండా అని చెప్పి వివరించారు. ఆధిపత్య కమలాతి చెంచల ప్రాప్యతాం చె యదిహార్జితం కిల నిశ్చలం సదసదుచ్చకైర్హితం కార్యమార్య చరితై సదైవ. ఆధిపత్యం వచ్చిన తర్వాత మంచి చెడులు విచారించరట, ఇతరులు ఎవరు చెప్పినా వినరట, ఇంకా వాళ్ళకి అన్ని లక్షణాలు వచ్చేసేస్తాయి, చెవుడు అంధకత్వం ఇవన్నీ కూడా. ఇట్లా చాలా వివరంగా వివరించారు ఆధిపత్యం అధికారం అనేటువంటిది ఎటువంటిదో అని చెప్పి. అంగిరసే తారాం సంయసర్జాదు ఉల్బణ రుద్రోపి. ఎంతమంది చెప్పినప్పటికీ మళ్ళీ బృహస్పతికి తారని ఇవ్వలాయన, ఇవ్వకపోయేటప్పటికీ పరమేశ్వరుడికి వెళ్ళి బృహస్పతి చెప్పుకున్నాడు రుద్రుడికి వెళ్ళి, ఆయన వల్లనేగా ఇంత గొప్పవాడైంది, నీ భక్తుడు ఇంత పని చేశాడని చెప్పి. ఇంద్రుడు ఇంద్రాదులు చెప్పారు, ఎవరు చెప్పినా వినలా, రుద్రుడు చెప్పినా కూడా వినలా. చివరికి రుద్రుడు బృహస్పతి పక్షంలో చేరాడు. ఇంకా దేవతలకు వీళ్లకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మహాయుద్ధం జరుగుతున్నది. ఈ చంద్రుడు బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగించాడు రుద్రుడిపైన, మిగిలిన దేవతలపైన. రుద్రుడు, శివుడు ఆ బ్రహ్మశిరోనామాస్త్రాన్ని నాశనం చేశాడు. ఇంకా ఆయన ప్రళయకాలంలాగా విజృంభించిపోయినాడు. ఇంకా కోపం వచ్చేసేసింది, ఇంకా సర్వనాశనం అయితే అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎవరు, శివుడి ఆ పరిస్థితికి వచ్చేసాడు. వచ్చేసేటప్పుడు వెంటనే బ్రహ్మగారు వచ్చేసాడు. బ్రహ్మగారు వచ్చి లోకమంతా నాశనం అయిపోతుంది, ఇంకా ఆయన కోపం వచ్చినట్లయితే లయమైపోతుంది ఇప్పుడేనని చెప్పి భయపడి వచ్చి చిన్నగానే రుద్రుణ్ణి శాంతింపజేసి, చంద్రుడు మరి తనకు మనవడే అవుతాడు కదా, ముని మనవడు అవుతాడు, ఆ కారణంగా అతనికి సర్ది చెప్పి మళ్ళీ తారను తీసుకొని వెళ్ళి బృహస్పతికి ఇప్పించాడు. ఇప్పించినటువంటి తర్వాత ఏమైంది, గర్భవతి అయింది. ఈ గర్భవతి అయ్యేటప్పటికీ నా గర్భం కాకపోయేట్లయితే నువ్వు ధరించడానికి వీల్లేదన్నాడు బృహస్పతి. ఆ కారణం చేతను ఆమె రెల్లు దుబ్బ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక స్తంభాన్ని ఆశ్రయించి గర్భస్రావం చేసుకున్నది. ఆ తర్వాత దేవతలందరూ ప్రశ్నించారు, ఎవరు పిల్లవాడు, చంద్రుని కుమారుడా లేక ఈ బృహస్పతి కుమారుడా అని. పాపం సిగ్గుతో చెప్పలేకపోయింది. చెప్పకపోయేటప్పటికే అంటే అప్పుడు గర్భస్రావం అయ్యేటప్పుడు కుమారుడు పుట్టాడు చాలా గొప్ప తేజస్సుతో. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడే అంటే అక్కడ దేవతలందరూ కూడా వెలవెలబోతున్నారు ఆ తేజస్సు ముందు. అతడే బుధుడు, చంద్రుని కుమారుడు అనమాట. ఇప్పుడు చంద్రుడు తార వల్ల జన్మించినటువంటి వాడు, చంద్రునికి బుధుడు అనేటువంటి వాడు అనమాట ఆ పిల్లవాడు పుట్టాడు. అంత తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే అందరూ అడిగినా దేవతలందరూ అడిగారు, ఆమె సమాధానం చెప్పరా. ఆ పిల్లవాడికి కోపం వచ్చింది. కోపం వచ్చి శపించబోయినాడు తారని. చిన్న పిల్లవాడు అంత తేజస్సుతో ఉన్నాడండి, పుట్టినప్పుడే వృద్ధి పొందాడు, మహా తేజస్సుతో ఉన్నాడు. తల్లిని శపించబోయినాడు. శపించబోయేటప్పటికి బ్రహ్మ వారించి పక్కకు తీసుకొని వెళ్ళి, ఏమిటి మాకు జరిగింది, ఎవరు పిల్లవాడో చెప్పండి. ఆమె పాపం సిగ్గుతో చంద్రస్య అని చెప్పి చెప్పింది, చంద్రుడి వల్ల కలిగినటువంటి వాడేను అని చెప్పి చెప్పింది. ఇంకా ఆ తర్వాత బ్రహ్మగారు దగ్గరికి తీసుకున్నాడు, చంద్రుడు దగ్గరికి తీసుకొని లాలించారు. ఆ తర్వాత తండ్రి యొక్క అనుమతి తీసుకొని ఈ బుధుడు మామూలుగా వెంటనే వారాణసికి వచ్చాడండి. అక్కడికి వచ్చి ఆయన పెత్రలింగం ప్రతిష్టాప్య నిర్వాణ రాశిం విశ్వేశ పాలితం, మోక్షరాశి విశ్వేశ్వరుడి చేత పరిపాలింపబడేది అలాంటి కాశికానగరానికి వచ్చి అక్కడ లింగమును ప్రతిష్ఠించాడు తన పేరుతో. ఆ లింగం పేరు బుధేశ్వరుడు అండి. తపశ్చచార చాత్యుగ్రం ఉగ్రం సంశీలయన్ హృది, చాలా భయంకరమైన తపస్సు చేశాడు పరమేశ్వరుని ధ్యానిస్తూ. 10,000 సంవత్సరాలు ఆ బాలుడు తపస్సు చేశాడండి. ఆ శ్రీ విశ్వేశ్వరుడు విశ్వభావనుడు వెంటనే ప్రత్యక్షమైనాడు. నేను సంతోషించాను, వరం కోరుకోమన్నాడు. నీవు లింగ ప్రతిష్ట చేశావు, బాగా తపస్సు చేశావు, చక్కగా ధ్యానం చేశావు, కాబట్టి నేను ప్రసన్నుడైనాను. ఓ నువ్వు మహాసౌమ్య అంటే సోముని కుమారుడు అని, మంచి సౌమ్యంగా ఉండేవాడు కూడా అని కూడా అర్థం. నీకు ఇవ్వరానటువంటిది లేదు, వరం కోరుకోమన్నాడు. ఆ మాట విని అతనికి ఎంతో ఆనందం వేసింది. వర్షాలు పడకుండా ఎండలతో మాడిపోతూ ఉంటే వర్షం పడితే ఎలా ఉంటుందో అంత ఆనందం కలిగింది అతన్ని చూచేటప్పుడు. కన్నులు తెరిచాడు ఆయన, ఆ బాలకుడు ఆ లింగంలో నుంచి ప్రత్యక్షమైనాడు అనమాట పరమేశ్వరుడు. అక్కడ విశ్వనాథుడు ఆ బుధేశ్వర లింగంలో నుంచి ప్రత్యక్షమైనాడు. బుధేశ్వర లింగం కూడా ఇవన్నీ సింధియాఘాట్ పైన, చంద్రేశ్వరుడు దగ్గరే, కొద్ది యువతల సింధియాఘాట్లో దగ్గరలోనే. ఒకవైపు బృహస్పతిశ్వర లింగం ఉంది, బృహస్పతి స్వామి, దానికి ఎదురుగుండా ఆత్మావీరేశ్వర మందిరం ఉంది. దానికి కొద్దిగా 4 ఇళ్ళు అవతలకి వెళ్తే చంద్రేశ్వర మందిరం ఉంది. ఈ ఆత్మావీరేశ్వర మందిరంలో వెనక వైపు ముందేమో మంగళేశ్వరుడు అంటే కుజుడు స్థాపించిన లింగం ఉంది, ఆయన అక్కడ తపస్సు చేశాడు. తర్వాత బుధేశ్వర లింగం ఉంది. ఒకే ఆవరణలో ఈ రెండు ఉన్నాయన్నమాట. నవగ్రహ యాత్రని కాశీలలో ఈ నవగ్రహములు స్థాపించినటువంటి లింగములన్నీ చూచొస్తారండి. పాదయాత్రతో వెళ్ళి చూచొస్తూ ఉంటారు. ఉదయం బయలుదేరితే ఏ మధ్యాహ్నం 1 గంటకో 2 గంటకో తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడు ఆ లింగంలో దర్శనమిచ్చాడు. వెంటనే స్తోత్రం చేశాడు. నమఃపుతాత్మనే తుభ్యం జ్యోతిరూప నమోస్తుతే విశ్వరూప నమస్తుభ్యం రూపాతీతాయతే నమః. నమః సర్వార్తినాశాయ ప్రణతానాం శివాత్మనే సర్వజ్ఞాయ నమస్తుభ్యం సర్వకర్త్రే నమోస్తుతే కృపాలవే నమస్తుభ్యం భక్తిగమ్యాయతే నమః ఫలదాత్రే చ తపసాం తపోరూపాయతే నమః. శంభో శివ శివాకాంత శాంతశ్రీకంఠశూలభృత్ శశేఖర సర్వేశ శంకరేశ్వర దుర్జటే పినాకపాణే గిరిశ శితికంఠ సదాశివ మహాదేవ నమస్తుభ్యం దేవదేవ నమోస్తుతే స్తుతిం కర్తుం నయానామి స్తుతి ప్రియ మహేశ్వర తవ పాదాంబుజద్వందే నిర్ద్వంద్వా భక్తిరస్తుమే అయమేవ వరో నాథ ప్రసన్నోసి యదీశ్వర నాణ్యం వరం వృణే తత్త కరుణామృత వారిధే అని స్తోత్రం చేశాడండి. ఓ పవిత్రమైనటువంటి శరీరం, పవిత్రమైన స్వరూపం కలిగినటువంటి వాడా అని శివుడు పవిత్రాణం పవిత్రం యా అని స్మృతి చెబుతున్నది. పవిత్రమైనటువంటి ఓ శరీరం గలవాడా, జ్యోతిస్వరూపుడా, పరమాత్మ జ్యోతిస్వరూపుడు. అత్రాయం పురుష స్వయం జ్యోతి అని శృతి చెబుతూ ఉన్నది. విశ్వరూప విశ్వమంతా నువ్వే, విశ్వం విష్ణురు వషట్కార విశ్వమంతా కూడా భగవంతుడే, ఆ పరమాత్మయే. అందువల్ల నువ్వు విశ్వరూప, నీకు నమస్కారమయ్యా. నువ్వు రూపాతీతుడివి అంటే రూపము లేనటువంటి వాడివి, ఎందుకంటే అగోత్రం అస్పరిశం అరూపం అవ్యయం అనే శృతి చెబుతూ ఉన్నది. అందువల్ల నువ్వు రూపము లేనటువంటి వాడివి. నమ సర్వార్థినాశాయ, అందరి యొక్క బాధలను కూడా నువ్వు పోగొట్టేటువంటి వాడివి. స్మృతి చెబుతున్నది ప్రణతార్తి ప్రభంజన విశోక శోకనాశన అని. మన బాధలు వార్తలు అన్ను కూడా తీర్చేటువంటి వాడు ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళకి. శివాత్మనే మంగళస్వరూపుడైన వాడా, సర్వజ్ఞాయ అంటే సర్వము తెలిసినటువంటి వాడా, సర్వమును సృష్టించినటువంటి వాడా, బ్రహ్మ విష్ణువాదులకు కూడా కారకుడమైనటువంటి వాడా, కృప దయాసముద్రుడా, భక్తి చేత మాత్రమే పొందదగినటువంటి వాడా. మేము చేసినటువంటి యజ్ఞములు కావచ్చు, పుణ్యకార్యములు కావచ్చు, వీటన్నిటికీ ఫలప్రదాత ఆయన, ఫలప్రదాతమైనటువంటి వాడా, సాక్షాత్తు తపోరూపమైనటువంటి వాడా, ఓ అందరికీ కూడా శం అంటే సుఖమును ఇచ్చి కలిగించేవాడా. ఓ శంభో, ఓ శివ మంగళస్వరూపుడా, ఓ శివాకాంత, శివ అంటే పార్వతి, ఓ పార్వతీపతి, శాంతుడైన పరమశాంతుడుగా ఉండేటువంటి ఓ మహాస్వభావ స్వభావం కలిగిన వాడా, ఓ నీలకంఠ, ఓ త్రిశూలధారి, ఓ చంద్రశేఖర, ఓ శర్వ, ఓ ఈశ సర్వ నియంతవు, నువ్వు అందరినీ కూడా ఆజ్ఞాపించేది నువ్వే. నీ ఆజ్ఞ వలనే సూర్యచంద్రాదులు ఇంద్రాది దేవతలందరూ ప్రవర్తిల్లుతూ ఉంటారు. నువ్వు శంకర, అందరికీ శుభమును కలుగజేసేవాడివి. నువ్వు ఈశ్వరుడివి, నీ శిరస్సు పైన జటాజూట ఉన్నది, గంగానదిని ధరించావు నువ్వు. పినాకమనే పినాకపాణి, పినాకమనే ధనుస్సును, అజగవమనే ధనుస్సును ధరించావు నువ్వు. పర్వతం కైలాస పర్వతం పైన నువ్వు శయనిస్తూ ఉంటావు. నీలకంఠుడు నువ్వు, అందరికీ శివమును చేకూరుస్తూ ఉంటాడు. నువ్వు సదాశివుడివి, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడివి కాబట్టి నువ్వు మహాదేవుడివి. దేవతలందరికీ దేవానాం దేవహ, అందువల్ల నువ్వు దేవదేవుడివి. నిన్ను స్తుతి చేయటానికి నేనెంత వాడినయ్యా, నువ్వేమో స్తుతి ప్రియులు. దేవాహ స్తుతి ప్రియ, స్తోత్రాలు చేస్తేటండి దేవతలు సంతోషిస్తారట. అందుకే మన శంకరాచార్యుల వారు సర్వదేవతల మీద వందలాది స్తోత్రాలు రాశారు. స్తోత్రముల యొక్క ప్రయోజనం ఇదన్నమాట. స్తోత్రాలు చేస్తుంటే వాళ్ళు సంతోషిస్తూ ఉంటారన్నమాట. దేవతలు మనకు వరాలు ఇస్తూ ఉంటారు. నీకు స్తుతి చేయటం నాకు తెలియదయ్యా, ఓ స్తుతి ప్రియ, ఓ మహేశ్వర, నాకు కావలసిన వరం ఏమిటే అంటే ఇంకా దేని మీద నా మనస్సు ఉండకూడదు. నీ పాదద్వయమునందు నా యొక్క మనస్సు ఎల్లప్పుడూ ఉండాలి, నాకు భక్తి కలగాలి, ఇది నా వరం. చూడండి, దేవతలు కానీ గొప్పవాళ్ళు ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి వరాలు కోరుకుంటారు. రావణాసురుడు, కుంభకర్ణుడు మొదలైన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కోరుకునే వరాలు మహిషాసురుడు, ఉమాకు అంత బలం కావాలి, అంత ఆయుర్దాయం కావాలి, అంత ఐశ్వర్యం కావాలి, ఇవి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇటువంటి వాళ్ళు జ్ఞానులైన వాళ్ళు ఈ రకంగా కోరుకుంటూ ఉంటారు. నాణ్యం వరం వృణే త్వత్త, నిన్ను తప్ప ఇంకా నేను ఏ వరాన్ని కోరను, ఈ వరం మాత్రమే నేను కోరుతున్నా. నువ్వు కరుణామృత సముద్రుడు వినువు అనేటప్పటికీ ఈశ్వరుడు చాలా సంతోషించాడు. ఓ రోహిణి కుమార అంటున్నాడు. ఏ మరి తారకుమారుడు కదా రోహిణి అంటాడే, అంటే చంద్రుడు కుమారుడు కాబట్టి చంద్రుడి భార్యలలో రోహిణి చాలా శ్రేష్ఠురాలు కాబట్టి అందువల్ల ఆ రకంగా ఇక్కడ సంబోధించారని వ్యాఖ్యానకర్తలు చెప్పారు. నువ్వు నక్షత్రలోకం పైన ఉన్నదయ్యా బుధలోకం, నువ్వు ఆ లోకానికి అధిపతి అవుతావు. నువ్వు అన్ని గ్రహముల యొక్క మధ్యలో నువ్వు పూజను పొందుకుంటూ ఉంటావయ్యా. నువ్వు స్థాపించిన ఈ లింగం అందరికీ బుద్ధిని ప్రకాశిస్తుంది అండి. బుధేశ్వర లింగం బుద్ధిని ప్రకాశిస్తుంది, దుర్బుద్ధిని పోగొడుతూ ఉంటుందయ్యా. నిన్ను చూడటం వల్ల ఈ కాశీ అది ఎవరైనా సరే నీ యొక్క దర్శనం చేత బుధలోకంలో ఉంటూ ఉంటారని చెప్పి పరమేశ్వరుడు అక్కడే ఆ లింగం నుండి ఆవిర్భవించి వరాలు ఇచ్చాడు. మళ్ళీ ఆ లింగంలోనే అంతర్ధానం చెందాడు. ఆ తర్వాత ఈ బుధుడు కూడా తన యొక్క స్వర్లోకమగమ దేవదేవ ప్రసాదత, దేవదేవుని అనుగ్రహాన్ని తీసుకొని ఆ రకంగా వెళ్ళిపోయినారు. ఒక్క చివరిలో ఒక శ్లోకం చెబుతున్నారు. కాశ్యాం బుధేశ్వర సమర్చన లబ్ధ బుద్ధి సంసార సింధుమధిగమ్య నరోక్ష్యగాధం మధ్యేన్న సజ్జన విలోచన చంద్రకాంతి కాంతానన అధివసేచ్చ బుధేత్రలోకే. ఎవరైతే ఈ కాశీలో బుధేశ్వర మహాదేవుణ్ణి పూజిస్తారో దానివల్ల వీళ్ళకు మంచి ఉత్తమ బుద్ధి కలుగుతుంది. ఆ తర్వాత అగాధమైనటువంటి ఈ సంసార సాగరంలో పడినప్పటికీ కూడా వాళ్ళు అందులో నుంచి మళ్ళీ బయటపడతారయ్యా. ఏ రకంగా సజ్జనులు బయటపడతారో సంసార సాగరంలో నుంచి బయటపడతారు. చంద్రుడితో సమానమైన కాంతి కలిగినటువంటి వాళ్ళై, సుందరమైన ముఖారవిందములు కలిగినటువంటి వారై వారంతా కూడా బుధలోకంలో నివసిస్తారు అని చెప్పి చెప్పారు. చంద్రేశ్వర ఆత్తు పూర్వభాగే దృష్ట్వా లింగం బుధేశ్వరే, చంద్రేశ్వరుడికి పూర్వభాగంలో ఉంది చంద్రేశ్వర లింగం. ఇక్కడ ఉంటే ఈ చివర ఆత్మావిరేశ్వర మందిరం ఉంటే అందులో ఉందన్నమాట, తూర్పు భాగంలో ఉంది. నబుద్ధ్యా హీయతే జంతు అంతకాలే పిజాతు. చచ్చిపోయేటప్పుడు మనకే బుద్ధి జ్ఞాపకాలు అన్నీ పోతూ ఉంటాయి. ఈ లింగమును దర్శించిన వాళ్లకు బుద్ధి భ్రంశం కాదు అండి, మరణ సమయంలో కూడా వాళ్ళ జ్ఞాపక శక్తులు అవన్నీ ఉంటూ ఉంటాయి. ఈ రకంగా చెబుతూ ఉండగా శుక్రలోకం వచ్చింది. ఇది శ్రీ స్కందపురాణే కాశీఖండే నక్షత్ర బుధలోక వర్ణనామ పంచదశోధ్యాయ సమాప్త. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయనే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. స్వస్తి. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. ఓ నమః పార్వతీపతయే. స్వస్తి.